जगदवनविधोपालिनीया च रौद्री संहारे चापि यस्या जगदिदमखिलं क्रीडनं या पराख्या पश्यन्ती मध्यमाथो तदनु भगवती वैखरी वर्णरूपा सास्मद्वाचं प्रसन्ना विधिहरिगिरिचाराधितालङ्करोतु शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रिपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमो आनतोऽस्मि ॐ क्लीं कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय नमः ॐ क्लीं कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय नमः ॐ क्लीं कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय नमः जय श्री राम। విశాఖపట్టణమునకు అత్యంత సమీపంలో ఉన్న పూర్వ సముద్ర తీరం ఈ భీముని పట్టణం. భీముడి పట్టణం కాస్త భీమిలిగా మారిపోయింది మన నోట్లో పడి. ఇప్పటికి కూడా ఆర్టీసీ బస్సుల్లో భీముని పట్టణం రాస్తారు కదా, రాస్తారు. ఈ భీముని పట్టణం ఉపాసనలకి బాగా పనికొస్తుంది. ఏకాంతంగా జపం చేసుకోవాలనుకున్న వాళ్ళు, తపస్సు చేసుకోవాలనుకున్న వాళ్ళు, సాధన చెయ్యాలనుకున్నటువంటి వాళ్ళు, భగవత్ కథలు వినాలనుకున్నటువంటి వాళ్ళు పూర్వం ఇక్కడ చేరేవారు. యోగులకు నిలయం. వేదాల్లో ఆ రంగాలు ఉన్నాయి, అందువల్ల వాటిని షడంగములు అంటారు. షట్ అంటే ఆరు, అంగము అంటే భాగము. ఈ వేదాంగాలు ఆరు గనుక వాటిని షడంగములు అన్నారు. శిక్ష, వ్యాకరణం, జ్యోతిషం, నిరుక్తం, మీమాంస, ఛందస్సు, ఈ ఆరింటిని ఏమంటారు, వేదాంగములు అంటారు. ఈ వేదాంగములను బాగా అభ్యసించిన మహానుభావులు ఎంతోమంది ఉన్నారు పూర్వం. అందులో ప్రత్యేకంగా జ్యోతిష్ శాస్త్రాన్ని అభ్యసించినటువంటి పుణ్యాత్ములు ఇంటి పేరు జ్యోతిష్యుల వారు అయ్యింది. అలాంటి జ్యోతిష్యులు, వేదాంగ స్వరూపులైన జ్యోతిష్యుల వారి వంశంలో మన సత్యనారాయణ గారు ఆవిర్భవించారు. ఆయన సత్యనారాయణుడు. ఆ సత్యనారాయణ స్వామి వారికి త్రేతాయుగంలో రామావతారం ఎత్తారని కోరిక కలిగింది. రాముడిగా అవతరించి ఆ తర్వాత ఏకపత్ని వ్రతుడు కనుక సీతామణిని చేపట్టాడు ఆయన. ఆ విధంగా వేదాంగ స్వరూపుడైన ఆయన సీతామణి గారు మొదట్లో చాలా కాలం భామామణి తప్ప నాకు ఆ సీతామణి గుర్తొచ్చేది కదా, అయినా ఇప్పుడు సీతామణి శబ్దం గుర్తొచ్చేసింది నాకు. ఆ సీతామణి సమేత జ్యోతిష్యుల సత్యనారాయణ గారు ప్రపంచానికి కొంచెం దూరంగా ప్రశాంతంగా సముద్ర తీరంలో సాధన చెయ్యాలనుకున్నారు. ఆయన సాఫ్ట్వేర్ వారు, హై లెవెల్లో సాఫ్ట్వేర్ వారు. పిల్లలేమో ఇక్కడ లేరు, విదేశాల్లో ఉన్నారు. అమెరికాగా ఉంటా, అది ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు. సరే, ఈ పిల్లలు కూడా ఇక్కడే ఉంటే ప్రశాంతంగా ఉంటుందన్నారట. అందుకని ఇక్కడే కూర్చుని ఇక్కడి నుంచి తన ఉద్యోగం చేతిలో ఉన్నటువంటి ఒక గొట్టం పెట్టి ఉంటుంది కదా, కంప్యూటర్, ల్యాప్టాప్, దాంతో చేసుకుంటూ ఉన్న సమయంలో వారికి ఉన్న గురుభక్తి వల్ల మన సత్సంగంలో చేరి మన పీఠానికి ఆ దంపతులు ప్రధాన శిష్యులు అయిపోయారు. సరే, వీళ్ళందరికీ చుట్టుపక్కల ఉన్నటువంటి వీళ్ళందరూ గుడి బడి కూడా బాగా చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఎన్నో పర్యాయాలు ఈ ప్రాంతాలకు అడుగు పెట్టినప్పుడల్లా ఒకటి రెండుసార్లు ఇక్కడికి కూడా వచ్చాను. ఆ తర్వాత భగవంతుడు సత్సంగం కలిగించాడు. కొంచెం శ్రమ అయినప్పటికీ ఈ ప్రాంతంలోని శ్రీ కళ్యాణి ఫంక్షన్ హాల్ అని పెట్టేస్తే, కళ్యాణి పేరు అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకని అమ్మవారి నామం కదా, కళ్యాణి జగతీకంద కరుణారసాగర అని ఆ కళ్యాణి నామాన్ని పెట్టుకుని ఈ భీముని పట్నం ఒరఫ్ భీమిలిలో వేదాంగ స్వరూపులైన జ్యోతిషం వారు, జ్యోతిష్యుల వారు ఈ మండపాన్ని సింపుల్గాను ఉంది, పవిత్రంగా ఉంది, ఆహ్లాదంగా ఉన్నటువంటి మంటమే ఏర్పాటు చేశారు. ఓ 11 కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయిగా. ఇప్పటివరకు 11 కార్యక్రమాలు జరిగాయి. కొంచెం బాగా జరగాలంటే, ఎక్కువ జరగాలంటే ప్రచారం చేసే జరుగుతుంది. కానీ గురువు గారు భాగవత సప్తాహం చేసేదాకా అప్పుడే బయటికి ఎందుకని ఇంతకాలం వాళ్ళు ఓపిక పట్టారు. ఇప్పటికీ భాగవత సప్తాహాన్ని చేసే అవకాశం వచ్చింది. ఈ భాగవత సప్తాహం చేయడం వెనక అట్లా వాళ్ళకి వెనక చాలా గట్టి ప్రెజర్ ఉంది ఈ దంపతుల సంకల్పానికి. అందులో ఆ దుస్తుల ముసంలోనే పుట్టి లచ్చప్పది లక్ష్మీది, శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి కూడా కృష్ణస్వరూపమే. ఆవిడికి ఈవిడికి ఏదో స్నేహం. దానితో ఈ భక్తులందరికీ కూడా కోరిక ఉంది. ఎంతమంది కోరిక ఉంటే కానీ ఆ కోరిక తీరడం అంత తేలిక కాదు కదా. భాగవత సప్తాహం నేను చెయ్యాలంటే, రావాలంటే ముందు నాకు సమయం సహకరించట్లేదు. ఏటికేడాది భాగవత సప్తాహమే చేయటం అవుతుంది. నాకేం ఇబ్బంది లేదు, 365 రోజులు చేస్తాం. కానీ అప్పుడప్పుడు ఈ కంఠానికి చిన్న చితగా ప్రయోగాలు చేస్తూ ఉంటారు శిష్యులు. ఆ మధ్యన ఒక శిష్యులు, మీకోసమే స్పెషల్గా నెయ్యి చేసాం, మా ఇంట్లో చేసాం, మీరు తినకపోతే ఒట్టు అన్నారు. వాళ్ళింట్లోనే పెరుగు తోడు పెట్టి వెన్న తీసి ఆ వెన్న కరిగించి నెయ్యి పట్టుకొచ్చాం. ఆ నెయ్యి తినకపోతే ఒట్టు అన్నారు కదా అని భక్తుల మీద అభిమానంతో తిన్నాక అక్కడ పొరపాటు జరిగింది. నా కోసం తెచ్చినటువంటి నెయ్యి ఏమో మా సత్యనారాయణ గారికి వెళ్ళి ఆయన కోసం తెచ్చిన నెయ్యి నాకు అంటగట్టారు. ఆయన అదృష్టం. గురుభక్తి వల్ల ఏమైపోయింది, ఇంట్లో సొంతంగా తయారు చేసిన నెయ్యి ఆయనకి వెళ్ళిపోయిందిట. వంట కోసం కొనుక్కొచ్చిన డాల్డా నాకు వచ్చింది. ఆ దెబ్బకి మీరు చెబితే నమ్మరు. 3 వారములు కంఠం పూడుకుపోయి గద్గదం అయిపోయి నోట్లోంచి మాట రాదు. అప్పుడప్పుడు మా భక్తులు కొంతమంది పాడుతూ ఉండే పాటల్లో అయిపోయింది నా కంఠం. అందువల్ల సప్తాహం చేసేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది అనుకుంటారు. నూనె జాగ్రత్త తీసుకోవాలి కంఠం కోసం. ఇవన్నీ శరీరం కంటే కూడా కంఠం చాలా అవసరం కనుక కంఠం కోసం జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ ఇబ్బంది కనుకే మధ్య మధ్యలో కొంత ఉపన్యాసాలకి గ్యాప్ ఉండాలి. మానవ శరీరం కదా, దానికి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అందుకని ఈసారి భామామణి గారు, సీతామణి గారు ఏమన్నారంటే, గురువుగారు మీ ఎదురుగుండానే పెరుగు చిరుగుతాం, అందులోంచి వచ్చిన వెన్న తీసి పక్కన పెడతాం, అది మీకు ఇస్తామని ప్రామిస్ చేశారు. ఆ ప్రామిస్ నిలబెట్టుకోవడానికి మధ్యాహ్నం దాకా ఎదురు చూడాలి, ఇచ్చిన వాళ్ళు నిలబెట్టుకోవాలి. ప్రామిస్ చేయకపోయినా ఇప్పుడు నేను బలాత్కారంగా చేయించాను. అందువల్ల చెప్పొచ్చింది ఏంటంటే, భాగవత సప్తాహంలో కంఠాన్ని జాగ్రత్తగా కాపాడండి అని ఒక చిన్న సూచన. కానీ గురుభక్తి కలిగిన వాళ్ళకి భగవంతుడు చేసే వరం ఏంటంటే, గురువు గారి కంటే గురుశక్తి గొప్పదని కదా శాస్త్రం. సత్యనారాయణ గారికి గురుభక్తి ఎక్కువడం వల్ల ఆయనకేమో ఈ మంచినే వెళ్ళిపోయింది. చూసారా, అదనమాట ఆయన దగ్గర మనం నేర్చుకోవాల్సింది. మద్దూరి సత్యనారాయణ గారు ఉన్నారే, జోసుల సత్యనారాయణ గారి కంటే కొంచెం ముందు శిష్యులు ఆయన. ఆయనకంటే ఆయన భార్యకి ఇంకా ఎక్కువ భక్తి. ఆ భక్తి వల్ల ఏమవుతుందన్నమాట, గురుభక్తి వల్ల గురునామము, గురుభక్తి, గురుస్మరణ వల్ల అసంభవం సంభవం అవుతుంది. ఉదాహరణకి ఆవిడకి మోకాళ్ళకి ఆపరేషన్ చేశారు, ఈ చెప్పలు మారుస్తారు. ఈ ఆపరేషన్ అంత తేలిగ్గా సక్సెస్ అవ్వదు అందరికీ, కానీ ఆవిడకి మాత్రమే సక్సెస్ అవ్వడమే కాకుండా ఆవిడ అమెరికాకి నడిచి వెళ్ళిపోయారు ఎయిర్పోర్ట్లో కొందరం. అందుకని ఏం చెప్పాడనమాట, అన్నిటికంటే గొప్పది గురుభక్తికి గొప్పది, గురుశక్తి కంటే గురుభక్తి గొప్పది అన్నారు. గురువుగారికి ఏమో డాల్డా రావడానికి కారణం ఈ గురువుగారికి, ఆ గురువుగారి మీద అంత భక్తి లేదేమో, ఒకవేళ భక్తిలో లోటు ఉండొచ్చు, వాళ్ళకి లోటు లేదు. కాబట్టి నాకంటే నా శిష్యులు ఎప్పుడు గొప్పవాళ్ళని నేను ఆనందంతో బహుమానం లేకుండా చెబుతూ ఉంటాను. ఇన్ని విశేషాలు ఎందుకు చెప్పారంటే, కళ్యాణాదులు ఎన్ని జరిగినా శ్రీకృష్ణ పరమాత్మ కళ్యాణం జరగడమే అసలైనటువంటి కళ్యాణం. ఈ కళ్యాణి ఫంక్షన్ హాలు ఈ రోజు నుంచి సంపూర్ణంగా శ్రీ కళ్యాణి ఫంక్షన్ హాలే అయిపోయింది. ఎందుకని ఇక్కడ భాగవత సప్తాహం ఈ రోజు నుంచి జరుగుతోంది. విఘ్నేశ్వర పూజ, కలశ స్థాపన, మంటపారాధన ఇవన్నీ జరిగాయి. ఈ పక్కన ఉత్సవమూర్తుల రూపంలో ఉన్నారు. కాసేపట్లో ఇక్కడ తేట ఏర్పాటు చేసి అలంకారం చేసి ఇక్కడ శ్రీ రుక్మిణి సత్యభామాస మీద శ్రీకృష్ణ పరమాత్మను ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఆ స్వామివారి కళ్యాణం బుధవారం జరుగుతుంది అనుకుంటారు. బహుశా రేపు శతావధానం ఉంది కనుక యజ్ఞం జరగబోతున్నది. గోమాత ఇక్కడే ఉన్నది, గోమాతృ పూజ ఉంటుంది, అన్ని శాస్త్ర ప్రకారం జరుగుతాయి. మహానుభావులు పారాయణం చేస్తున్నారు. మీరేమో ప్రవచనం వింటారు. మీరెంతో భక్తులు, శ్రద్ధాశక్తులు. ఈ భీములు వచ్చినటువంటి వాళ్ళందరికీ మళ్ళీ మధ్యాహ్నం వైజాగ్ వెళ్ళిపోవాలేమో అని బెంగక్కర్ లేకుండా అన్ని రోజులు ఈ ఫంక్షన్ హాల్లో రాత్రి పడుకుని ఏర్పాటు చేశారు. కింద పడుకోవడమే, భోజనం కూడా ఏర్పాటు చేశారు. గురువుగారికి ఎంతో కాలం నుంచి వంట చేసి పెడుతున్న శభాష్గా వంట చేసి పెడుతున్న సుభాష్ తన రాజేష్ మహంతతో పాటు వచ్చేసాడు. ఒరియా నుంచి ఇక్కడికి వచ్చాడు ఆయన. వంటకాలు ఒరియా వంటకాలు, తెలుగు వంటకాలే తప్ప దక్షిణ కొరియా, ఉత్తర కొరియా వంటకాలు కావు. ఒరియాయే తప్ప కొరియా కాదు. అందులో కూడా మీకు ఏం ఇబ్బంది లేకుండా కాస్త భోజనం పెడతారు. ఏమంటే ఎంతమంది వచ్చినా భోజనం పెడతారు. ఓ 100 మంది హఠాత్తుగా వచ్చేస్తే అప్పటికప్పుడు కూడా వాళ్ళు వంట చేసి పెడతారు. సమృద్ధిగా పదార్థాలు ఉంటాయి. ఇక మీ గురుభక్తి చెప్పవచ్చేది ఏముంది, దానికి తిరుగులేదని చెప్పాను కదా. అందువల్ల ఈ భాగవత సప్తాహ కార్యక్రమం, ఇది ఎన్నో భాగవత సప్తాహం, 76 అది, అబ్బో 376, 376 టోటల్, 7 సప్తాహంలో 7 ఉంటుంది, ఇది కూడా టోటల్ 7 చూసారా, అంత సప్తాహం. సప్త సంఖ్యతో కూడినటువంటి సప్తాహం మిమ్మల్ని ఎప్పుడు అనుగ్రహిస్తుంది. భాగవతం చెప్పేవాడు సుఖుడిలా ఉండాలి, వినేవాడు పరీక్షిత్తు వలె తనను తాను అంకితం చేసుకోవాలి. పరీక్షిత్తుకి ఈ ప్రపంచంలో భాగవతం తప్ప మరొకటి అక్కర్లేదు. వింటున్నంతసేపు భాగవతం 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 అదే దృష్టి అని, ఇంకా వేరే దృష్టి లేదు. చెప్పే ఆయన పరమ సుజ్ఞాని విజ్ఞాని, ఆయనకి ఎవరితో బంధం లేదు, ఒక్క సాధు బంధం తప్ప. సాధారణంగా ఎవరితో అయినా ఎక్కువ స్నేహం చేస్తే ఎక్కువ వాగుడు వస్తుంది, వాగుడు వల్ల మళ్ళీ జన్మ వస్తుంది, వాళ్ళు భ్రష్టులైపోతారు. ఆవకాయ దగ్గర నుంచి అమెరికా వరకు సోది చెప్పడానికి అలవాటు పడిపోతారట మానవులు. మానవులకి లక్ష్యం ఏంటంటే 10 మంది చేరారంటే ఏమొస్తుంది ముందు, సోది. ఆదీశ్వరుడి మీద పెట్టవలసిన దృష్టి ఈ సోదీశ్వరుడి మీద పెడతారు వీళ్ళు. అది ఎంతో ప్రమాదం. అందుకే భాగవతంలో ఏమని చెప్పారు, తృతీయ స్కంధంలో ప్రసంగ వజరం పాశం ఆత్మనః కవయో విదుహు సయేవ సాధుషు కృతో మోక్షద్వారమపావృతం. ప్రసంగము అంటే మిక్కిలి స్నేహము, సంగము అంటే స్నేహం అండి, ప్ర అంటే ఉత్కృష్టమైన సంగము స్నేహం. అంటే ఎక్కువగా ఎవరితో అయినా స్నేహం పెట్టుకుంటే అది ఏమవుతుంది, మనిషిని తాడై కట్టి సంసారంలో పారవేస్తుంది. ఒక వ్యక్తిని తాడు వేసి కాళ్ళు చేతులు కట్టేస్తే వాడు ఎక్కడికైనా కదలగలడా, ఎందుకంటే కాస్త కానిస్టేబుల్గా కూడా పనిచేసింది అమ్మాయిని అడగని చెప్తుంది. సంకెళ్ళు వేసి కట్టేశారు అనుకోండి, వాడు ఏం కదులుతాడు, కదలలేడు కదా. స్నేహము అలా కదలకుండా కట్టి పారవేసే ఒక తాడు, దృఢమైన తాడు. అందుకని తనను తాను బంధించుకోవాలంటే, సంసారంలో కదలకుండా కట్టి పడవేసుకోవాలంటే ఇతరులతో ఎక్కువ స్నేహం చెయ్యి. ఈ స్నేహం నీకు పిచ్చివాగుడు నేర్పుతుంది, ఈ వాగుడుగోలు దెబ్బతింటాం. ఇలా ఎంతమంది చూస్తాం కదండి, నోరు సక్రమంగా లేకపోతే విరోధం వస్తుంది, ఆర్థిక స్థితి దెబ్బతింటుంది, ప్రపంచంలో కీర్తి తగ్గిపోతుంది, నమ్మడం తగ్గిపోతుంది. ఎక్కువ వాగేవాడిని నమ్మరండోయ్, అతిగా వాగేవాడిని నమ్మరు కదా. బాగా వాగుతూ ఉంటే ఏమవుతుంది, వీళ్ళ దగ్గర మాట్లాడితే ఏం వాగుతారు అని భయం వేసి ఎవడో కూడా రహస్యాలు చెప్పరు. అలాంటి వాళ్ళకి ప్రపంచంలో చాలా విలువ తగ్గిపోతుంది, అది చివరికి సంసారంలో కదలకుండా పారవేస్తుంది, మనిషి భ్రష్టుడవుతాడు. అలా జన్మ ఎత్తి 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 నాశనం అయిపోతాడు, వాడికి ముక్తి ఉండదు. అందుకని ఎవరితో స్నేహం పెట్టుకోవద్దు. కానీ ఈ స్నేహమే సయేవ అంటే ఆ స్నేహమే సాధుషు కృత, సాధువులతో ఏర్పడితే అంటే గురువు గారితో స్నేహం ఏర్పడితే మోక్షద్వారమపావృతం. అప్పుడేమవుతుంది, అది తెరవబడిన మోక్షద్వారం అవుతుంది. వైకుంఠానికి ద్వారం ఉంది, ఆ ద్వారం తెరిచి ఉంది, మిమ్మల్ని అక్కడ ఎదురుకుండా పెట్టారు, లోపలికెళ్ళడం తెలికే కదా. అందుకని ఏమన్నారు, గురువుల మీద సాధువుల మీద బంధం పెట్టుకో, అంటే వాళ్ళతో స్నేహించి వాళ్ళు ఏం చేస్తారు, వీలున్నంత వరకు సరైన మార్గంలో పెడతారు, తప్పు చేస్తే కఠినంగా మందలిస్తారు. ఆ కఠినంగా మందలించడం మనకు ఉపయోగపడుతుంది, మన పాపాలను ప్రక్షాళన చేస్తుంది. అందుకని పనికి మాలిన వాళ్ళతో స్నేహం వద్దు, సాధువులతో స్నేహం చెయ్యి, భాగవతోత్తములతో స్నేహం చెయ్యి. గురువే అనుకో, తింటుంటే గురువు, పడుకుంటే గురువు, నిద్రపోతున్నా గురువే, ఆహారం లేనప్పుడు గురువే, ఉన్నప్పుడు గురువే, సర్వకాల సర్వావస్థలు గురుబంధంతో ఉంటే ఎన్నో లాభాలు వస్తాయి. అదే గోపికులు శ్రీకృష్ణ పరమాత్మతో పొందినటువంటి అనుభూతి. అది తెలియక వీళ్ళు ఏమనుకుంటారు, ఏదో లౌకిక బంధం అనుకుంటారు. 8 ఏళ్ల కుర్రాడైన శ్రీకృష్ణ పరమాత్మకి ఏది మధురానగరానికి వెళ్ళేనాటికి ఈ గోపికలతో ఉన్న బంధం ఏమిటి అంటే ఆయన పరమాత్మ, వాళ్ళు జీవాత్మలు. అంత అద్భుతమైన బంధం ఉండాలి, పవిత్ర బంధం ఉండాలి, నిరంతరం భగవత్కథలతోటే బంధం ఉండాలి, అనవసర ప్రసంగం ఉండకూడదు. అందుకని అప్పుడప్పుడు ఏమంటూ ఉంటాను మేడం, నాయనలారా మీరు ముగ్గురు కూర్చున్నారు, అనవసరమైన కబుర్లు చెప్పకండి, ఈ చీర అంత కొండవు, లేకపోతే మా ఇంటికి వస్తావా, మీ ఇంటికి వస్తావా, నీకు బజ్జీ పెడతాను. ఏమిటి బజ్జీ, ఆ బజ్జీ ఇక్కడే చేసి పెడతారు కదా, మళ్ళీ ఇది బజ్జీ కోసం వైజాగ్ లేకపోతే ఇంకో జిగ్జాగ్ వెళ్ళాలా, ఇంకెక్కడి నుంచి కబుర్లు వస్తాయి, ఆ కబుర్లు పెరిగిపోతాయి. అక్కడి నుంచి ఏమవుతుందన్నమాట, ఎవడో ఫలానా వ్యక్తి ఉంటాడు, ఈయన పేరు పుల్లారావు అనుకుందాం, ఆ పుల్లారావు దుర్మార్గుడు, వాడికి కాఫీ అంటే ఇష్టం, ఆ ముసలాడు అంటే నాకు అసహ్యం, ఇలాంటి కబుర్లు వస్తాయి. ఈ వెంటనే మోసేవాడు మోస్తాడు, నీకు రోజు రోజుకి అశాంతి పెరిగిపోతుంది, దానివల్ల రక్తపోటు పెరుగుతుంది, రకరకాల మధుమేహ వ్యాధులు వంటి వ్యాధులు వస్తాయి. ఈ వ్యాధులు నిన్ను క్రమక్రమంగా ఆది వ్యాధి కూడా వచ్చేలా చేస్తాయి, అంటే సంసారంలో ఉండే రోగాలన్నీ నిన్ను పట్టుకుంటాయి. దీనివల్ల పునరపి జననం, పునరపి మరణం వస్తుంది. భజగోవిందం విన్నారా, భజగోవిందం భజగోవిందంలో మీరు అన్నీ వినుంటే అసలు ఈ సంసార బంధాలు పట్టించుకోరు, పిచ్చి సోది మానేస్తారు. ఇక్కడ అందరూ భాగవతులుగా రావాలట. అంటే ఏమిటనమాట, ఉన్న 4 రోజులు భాగవత్ కథల గురించి లేదా కళ్యాణి ఫంక్షన్ హాల్లో ఏం దొరుకుతాయనే విషయం మీద, గోపూజ మీద, ఇటువంటి వాటి మీద. అంతేగాని ఇప్పుడు ఈవిడ యొక్క వ్యక్తిగత జీవితం నీకు ఎందుకు, అక్కయ్య గారు మీ ఆయనకి పెన్షన్ ఎంత వస్తుంది, మా ఆయన అండి లేటుగా ఉద్యోగంలో చేరాడండి, అందువల్ల ఆయనకి పాపం పెన్షన్ రావాల్సినంత రాదండి, ఇవి మీకు ఎందుకు చెప్పండి. ఆ పెన్షన్లో కూడా సత్యనారాయణ గారు చూసుకుంటాను, ఆయన పాటలు ఆయన పడతాడు మీకు ఎందుకు, ఆ పక్కన కూర్చున్నాయని ఆయన సంగతి ఆయన చూసుకుంటారు, ఇవన్నీ లేనిపోయిందనమాట. ఈ కళ్యాణి ఫంక్షన్ హాల్ వల్ల మీకు ఏమైనా మిగులుతుందంటారా, మిగులుతుందో తగులుతుందో, ఆయన యాతన పడి ఏదో కట్టాడు కదా, ఆయన పాటలు ఆయన పడతారు మీకు ఎందుకన్నా, అది మిగిలిందో లేదో తగిలిందో. ఈ అనవసరమైన ప్రసంగము మనిషిని భ్రష్టుండి చేస్తుంది. అలాంటి సంగము లేనివాడు సుఖుడు. సుఖుడు ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టాడు, హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోయాడు. అంతటి మహానుభావుణ్ణి కుమారుణ్ణి విడిచిపెట్టి ఉండలేక వేదవ్యాసుడు పుత్ర పుత్ర నరుస్తూ వెంటబడ్డాడు. ఉత్తముడైన కొడుకు దూరమైతే తండ్రికి కూడా బాధే, తండ్రి కంటే కొడుకు ఇంకా గొప్పవాడు. అందుకని వ్యాసుడి కొడుకు వ్యాసుడి కంటే గొప్పవాడు కనుక వ్యాసుడు జ్ఞాని అయిన సుందరాకారుడైన మహాత్ముడైన సుకుడిని విడిచిపెట్టలేక వెంట వెళ్ళాడు. సుకుడు అదృశ్యమైపోయాడు కనపడకుండా. దాంతో ఆయన పుత్ర పుత్ర నరిచాడు. ఈ శబ్దం పర్వత గుహలలో నుంచి బయటకు వచ్చిందండి, చెట్లలో నుంచి బయటకు వచ్చి వెనక్కి వచ్చింది, దాన్ని ఏమంటాం ప్రతిధ్వని, తెలుగులో మారుమోగడం. కొన్ని చోట్ల చూడండి ఓ అంటే మళ్ళీ ఏమవుతుంది, ఆ ఓ అనే శబ్దం వెనక్కి వస్తుంది అనమాట. దాన్ని ఏమంటారు, మారుమ్రోత. సంస్కృతంలో ప్రతిధ్వని అంటారు. మొత్తం చెట్లు కూడా ప్రతిధ్వనించేట. పుత్రేతి తన్మయతయ తరవోభిరేదుహు అన్నారు. పుత్ర పుత్ర అంటూ ఉంటే చెట్లలో నుంచి ఈ శబ్దం వెనక్కి వచ్చింది. అది ఎలా ఉందన్నమాట, శుకుడు ఇన్ని చెట్లుగా కొండలుగా గుహలుగా మారిపోయి వాళ్ళ నాన్నగారికి సమాధానం చెబుతున్నాడా అన్నట్టుగా ఉందన్నమాట. ఇదివరకు ఒక్కడు, ఇప్పుడు సర్వమయుడైపోయాడు. ఇదివరకు రూపంతో ఉన్నాడు, ఇప్పుడు మొత్తం ఈ చెట్లు ఆయనే, కొండలు ఆయనే, సముద్రం ఆయనే, మొత్తం నదులు ఆయనే, సమస్తం తానైపోయాడనమాట. అంటే తన్మయత్వం అయిపోయింది ఆయనకి. అలాగ ప్రతిధ్వనిచ్చాయి. దాన్ని బట్టి శుకుడు ఎంత గొప్ప ఆలోచించాడు. ఇంతలో ఏం జరిగింది, ఈయనేమో కుమారా నరుస్తూ వెడుతూనే ఉన్నాడు. అక్కడ మందాకిని జలంలో కొంతమంది ఆడవాళ్ళు అప్సరసలు స్వర్గం నుంచి భూలోకానికి వచ్చి గుడ్డలు లేకుండా స్నానం చేస్తున్నారు, వస్త్రాలు విప్పి. స్నానం చేసి మళ్ళీ బట్టలు కట్టుకొని కేదారేశ్వర దర్శనానికి వెడదామని వాళ్ళ కళ్ళ ముందు దిగంబరంగా ఉన్న 16 సంవత్సరముల కుర్రవాడు, నాలా ఎంతో అందంగా ఉండే శుకుడు, అంటే అఫ్కోర్స్ నాకు ఆయనకు ఒక తేడా ఉంది, శుకుడికి 16 ఏళ్ళు నాకు 16 ఏళ్ళే, ఆయన అందంగా ఉంటాడు నేను అందంగా ఉంటాడు, ఎటు వచ్చి ఆయన బట్టలు లేకుండా ఉంటాడు నేను బట్టలు మీకోసం వేసుకుంటాను, లేకపోతే కొన్ని ఇబ్బందులు కనుక. ఆయన దిగంబరంగా వెళ్ళిపోతూ ఉంటే ఈ స్నానం చేస్తున్న ఆడవాళ్ళు బట్టలు ధరించలేదు, సిగ్గుపడలేదు, ఏం పట్టించుకోకుండా స్నానం చేస్తున్నారు. ఆయన వెళ్ళిపోయాడు. ఆ వెనకే ముసలాయన, రిటైర్ అయిపోయిన ఆయన, గడ్డాలు మీసాలు నెరిసిపోయి పెద్ద గడ్డం బవిరిగడ్డం మీసాలు ఉన్నాయి. అటువంటి వ్యాసుడు కుమారాన్ వస్తుంటే ఇదో వ్యాసుడు వచ్చాడు అని సిగ్గుపడి వాడు బట్టలు కట్టుకున్నారు. కొడుకు మీద బెంగతో కుమారాన్ని అరుస్తూ విడుతున్న వ్యాసుడు అంత బాధలో కూడా ఒక క్షణం ఆగిపోయి, అప్సరసల్లారా మీరు నన్ను అవమానించారు కదా అన్నాడు. మేము నిన్ను ఎక్కడ అవమానించాం, మా బట్టలు మేము కట్టుకుంటే నిన్నెందుకు అవమానించినట్టున్నారు వాళ్ళు. నాకు అవమానం కిందే ఉంది, కారణం ఏమిటి, యువకుడైన నా కుమారుడు మీ కళ్ళ ముందు దిగంబరంగా పెడుతుంటే మీరు సిగ్గుపడి బట్టలు కట్టుకోలేదు, కానీ పెద్దవాడినైన నన్ను చూచి మీరు బట్టలు కట్టుకున్నారంటే నాలో దుర్బుద్ధిని మీరు ఊహించారు కదా, అంటే నా కుమారుడుకున్నంత జ్ఞానం నాకు లేదనే అన్నాడు. ఆయన సందేహం ఏమిటన్నారు వాళ్ళు. వాళ్ళు చెప్పిన మాట ఏమిటో తెలుసు, అప్సరసలు వేదవ్యాస నువ్వు మహాత్ముడివి, సందేహం లేదు, నీ వంటి గొప్పవాడు ఎక్కడ ఉండడు, విష్ణుస్వరూపుడి, కానీ నీ కుమారుడు నీకంటే గొప్పవాడు, నీ కుమారుడికి స్త్రీలు పురుషులు అనే వివక్ష లేదు, వీళ్ళు దిగంబరంగా ఉన్నారని కామం పొందడు ఆయన, అంటే కామక్రోధాదులకు అతీతుడైపోయాడు, నిర్వికారుడు మహాత్ముడు, కానీ ఇంకా నీలో కామక్రోధాదులు పోలేదు, ఇంకా నీలో కామక్రోధాదులు పోలేదు కాబట్టే కొడుకు మీద వ్యామోహం పోలేదు. ఈ వ్యామోహం ఉన్నంత వరకు నీవు స్త్రీ మీద ఎక్కడ మరులు కొంటావో కామం పొందుతావో అని మేము తొందరపడి బట్టలు కట్టుకున్నామన్నారు. అప్పుడు ఆయన సంతోషించాడు, నిజమే అంతో ఇంతో నాలో ఇంకా కామక్రోధాదులు ఉన్నాయి, కానీ నా కుమారుడు నాకంటే అతీతుడు, మహాత్ముడు, నిర్వికారుడు, సాక్షాత్తు విష్ణుస్వరూపుడు, అంతటి కుమారుణ్ణి పొందిన నేను ఎంత దృష్టవంతుణ్ణి అనుకున్నాడు ఆయన. కొంత బాధ కలిగినా ఏది నా కుమారుడు అంత అవ్వలేకపోయానని సంతోషమే పొందాడు ఆయన. దీన్ని బట్టి శుకుడు ఎంత గొప్పవాడో ఆలోచించాడు. అటువంటి సుఖయోగేంద్రుడు 7 రోజుల పాటు పరీక్షిత్తుకి శ్రీమద్ భాగవత కథ సుధారసాన్ని అందించాడు. ఈ భాగవతం వినడానికి మీలాగే జ్ఞానము వైరాగ్యము భక్తి యోగము ఈ 4 ఉన్నటువంటి వాళ్ళు అవసరం. అప్పుడప్పుడు గురువుగారు మిమ్మల్ని కఠినంగా తిప్పుతున్నారంటే మిమ్మల్ని ఈ మార్గంలో ప్రవేశపెట్టడానికి తప్ప మీ మీద వ్యక్తిగత ద్వేషం కాదు. అది ఏ వ్యక్తి మీద రాగము లేదు, ద్వేషము ఉండదు, కానీ ఇలా ఉంటే లాభం నాయన, ఇలా ఉంటేనే భాగవతం వినడానికి అర్హులు అని చెప్పాల్సింది. పిల్లలకి పాఠం చెప్పేటప్పుడు పిల్లలు తప్పుగా ఉచ్చరిస్తే ఈ తప్పు అంటున్నారా లేదా, ఎందుకని ఆ తప్పు కాదు అంటే వాడు అలాగే ఉచ్చరిస్తాడు. కాబట్టి పాఠం చెప్పేటప్పుడు గురువు కఠోరంగా పిల్లలని సరైన మార్గంలో ఎలా అయితే దెప్పి తిట్టి అవసరమైతే కొట్టి దారిలో పెడతాడో అలాగే గురువులు కూడా శిష్యులని ఈ పురాణం చెప్పేటప్పుడు కొంచెం కటుగానే చెప్పాలట మార్గంలో పెట్టేటప్పుడు. అఫ్ కోర్స్ పూర్వానికి ఇప్పటికి తేడా వచ్చింది. పూర్వం పిల్లలు కొట్టి పాఠం చెప్పేవారు, ఇప్పుడు కొట్టడమా? తిడితే వాడు ఆత్మహత్య చేసుకుంటాను బెదిరిస్తాడు, ఈ గురువుగారు ఉద్యోగం పోతుంది. ఇప్పుడు ఏం చెప్పాలంటే స్కూల్స్ మెంటల్ స్కూల్స్లో తయారైపోతున్నాయండి. టీచర్లు భయపడి తెచ్చిపోతున్నారు పిల్లలకి పాఠం చెప్పాలంటే. ఏమి యోగం అండి ఇది? ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకి స్వేచ్ఛ ఉండాలి, పిల్లల్ని సక్రమంగా దారిలో పెట్టాలి, లేకపోతే పిల్లలు పాడైపోతారు. ఉపాధ్యాయులు కూడా సరిగ్గా ఉండాలి, వాళ్ళు కూడా సరైన వాళ్ళు బుద్ధిమంతులై ఉండాలి. నాస్తికులు, అడ్డమైన వాళ్ళు, అక్షర మొక్కలైన వాళ్ళు, రోగాలతో ఇష్టం వచ్చినట్టుగా, ఏ రోగాలు? భవరోగాలతో, తాగుడు వంటి వ్యసనాలతో ఉన్నటువంటి వాడు పాఠం చెప్పడానికి అరుగులా? పిల్లలు ఎదురుకుండా సిగరెట్లు కాల్చేవాడు గురువు ఏమిటండి? పిల్లలు ఎదురుకుండా తాగుతాడా? అలాంటి వాళ్ళు టీచర్లు అయిపోతున్నారు కర్మ. కాబట్టి ఉపాధ్యాయులు బాగుపడాలి, ముఖ్యంగా పిల్లల్ని తల్లిదండ్రులు చిన్న చిన్న విషయాలకి వెనకేసుకొచ్చి గురువుల మీద పడకూడదు. ఆ రోజులు అలా పడేవారు కాదు కనుక హాయిగా చదువుకున్నారు. ఈ పరీక్షిత్తు 7 రోజులు పురాణం ఎందుకు అన్నాడు? ఆయన కూడా భవబంధాలకు అతీతుడై తరించాలి కాబట్టి. ఒకసారి విదురుడు, చాలా గొప్పవాడు ఆయన, ఎంత గొప్పవాడండి ఆయన, సాక్షాత్తు యమధర్మరాజు గారి అవతారం. ఆయన మధ్యలో అలిగి ధృతరాష్ట్రుడి మీద తీర్థయాత్రలకు వెళ్ళాడు. అలా తీర్థయాత్రలకు వెళ్ళి మైత్రేయుడిని కలిశాడు. మైత్రేయుడు అంటే పరమముని, మహాతపస్యాడు. దుర్యోధనుడి తొడలు విరిగి కూలిపోతాయని చెప్పించిన వాడు ఆయనే. వారి దుర్యోధన భీముడి గదాఘాతానికి నీ తొడలు విరిగిపోతాయి అని చెప్పించిన వాడు ఉద్యోగ పరంలో ఆయనే. ఉద్యోగ పరంలో దుర్యోధనుడి దగ్గరికి వచ్చి అనవసరంగా పాడైపోతావు, నా మాట వినరా, యుద్ధానికి వెళ్ళకు, పాండవులతో సంధి చేసుకుని ఎంతో కొంత వాళ్ళకి రాజ్యం ఇచ్చేయి, కృష్ణుడు పరమాత్మ అంటే కృష్ణుడు పరమాత్మ అని వెకిలికన అని తొడలు కొట్టుకున్నాడు వాడు. ఇది మహాభారతంలో ఉద్యోగ పరంలో వస్తుంది, దాంతో ఆయనకు మండిపోయింది. నా ఎదురుగుండా వెకిలి వేషాలు వేసి తొడలు కొట్టుకుంటావా? నీ తొడలు భీముడి గదకి తునాతురకలు అయిపోతాయి, కుక్కతో వదస్తామని చెప్పించాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు కంగారు పడి శాపాన్ని వెనక్కి తీయమంటే, సంధి చేసుకుంటే నా శాపం వెనక్కి తీసుకుంటాను, లేదా నా శాపం వాడికి తగులుతుంది అన్నాడు. వాడు మూర్ఖుడు వెండు చదువు తెచ్చాడు. చూసారా, చాలా గొప్పవాడు ఈ మైత్రేయుడు. ఆయన హిమాలయ పర్వత ప్రాంగణాల్లో తపస్సు చేసుకుంటూ ఉంటే విదురుడు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి, మహాత్మా, పరమాత్ముడు కృష్ణుడిని తెలుసు, ఆయన లీలలు, ఆయనకి సంబంధించిన కథలో చెప్పమంటే, అప్పుడు మైత్రేయుడు శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కంధము చతుర్థ స్కంధము ఆయన చెప్పింది, ఆయన పరమాత్ముడు 22 అవతారాలు ఎత్తాడు, అవతారాల్లో మొదటిది కౌమార అవతారం అని మొదలుపెట్టి అవతారాల గురించి చెప్పిన మహాత్ముడే. భగవంతునికి మొత్తం 22 అవతారాలు భాగవతంలో చెప్పారు. ఎన్నో ఉన్న ఈ 22 గొప్ప అవతారాలు. అందులో మొదటిది కౌమారం సర్గమాశ్రిత కౌమార అవతారం, అనగా సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అనే పేరుతో 4 కుమారులుగా ముందు అవతరించాడు. అంటే మొదటి అవతారం అదండి, చాలామంది మత్స్య అవతారం అనుకుంటారే, కాదు, కౌమార అవతారం. ఈ బ్రహ్మమానసు పుత్రులు సనక సనందనాదులుగా తన అంశతో ఆయన పుట్టాడు. ఈ 4 వేదాల లాంటి వాళ్ళు, ఈ 4 ధర్మార్థ కామ మోక్షములు వంటి వారు మహాత్ములు. ఆ 4 ఎప్పుడు చూసినా 8 సంవత్సరాల బాలుర్లా ఉంటారు, ఎక్కడికైనా తిరుగుతారు, చిరజీవులు, మామూలు చిరజీవత్వం కాదు, ఈ మార్కండేయాదుల కంటే కూడా అతీతమైన ఆయువు కలిగిన వాళ్ళు. వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు, అనర్గళంగా మాట్లాడగలుగుతారు. అటువంటి మహానుభావులుగా మొదట పుట్టాడు ఆయన. ఆ తర్వాత మళ్ళీ 2వసారి ఏం చేశాడనమాట, ఆయన ఋషభుడు అనే పేరుతో పుట్టాడు. ఆ తరువాత పృథు చక్రవర్తిగా పుట్టాడు. ఆ తరువాత మత్స్యావతారం ధరించాడు. మత్స్యావతారం ధరించిన తర్వాత మళ్ళీ స్వయంభవమనువుకి పృశ్నిగర్భుడు అనేటటువంటిది, స్వయంభవమనువు యొక్క కాలంలో మన్వంతరంలో పృశ్ని అనే ఆవిడికి, సుతపుడు అనే ప్రజాపతికి పుట్టుకొచ్చాడు. ఇలా 22 అవతారాలు ఎత్తాడు ఆ మహానుభావుడు. ఆ 22 అవతారాల్లో 21 అవతారములు అంశావతారములు, ఒక్క కృష్ణావతారం సంపూర్ణ అవతారం. అందుకనే ఏతే చాంశ కళా పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం. 21 అవతారాలు అంశావతారాలు, 22 అవతారం అయిన కృష్ణావతారం సంపూర్ణ అవతారం. అందులో 19 అవతారం బలరాముడిగా, 20 అవతారం కృష్ణుడిగా, 21 బుద్ధుడిగా, 22 కల్కిగా చెప్పారన్నమాట. ఈ 22లో ఒక్కటి మాత్రమే సంపూర్ణ అవతారం, ఇంకంత గొప్ప అవతారం లేదు. డైరెక్ట్గా భగవంతుడు, సాక్షాత్ భగవంతుడు భూలోకానికి దిగొచ్చిన దివ్యావతారం అది. అందుకే అవతారంలో ఎన్నో లీలలు, ఎన్నో మహిమలు కనపడతాయి. ఆయన చెప్పింది వేదం, ఆయన చెప్పిందే శాస్త్రం, ఆయనే జగద్గురువు అని పిలువబడిన మొట్టమొదటి గురువు. మనకి మొదటి జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్ముడు మాత్రమే. ఆ తర్వాత ఎంతోమంది జగద్గురువులు వచ్చినప్పటికీ ఆయన చెప్పని శాస్త్రం లేదు. దత్తాత్రేయ అవతారంలో అన్వీక్షకీ విద్య చెప్పాడు ఆయన. ఆ అన్వీక్షకీ విద్య వంటి విద్యలు కపిలావతారంలో చెప్పిన సాంఖ్యయోగం, ఇలా మొత్తం సమస్త యోగాలు ఒక్క కృష్ణుడిలో ఉన్నాయి. అందుకనే కృష్ణ పరమాత్మ సంపూర్ణ అవతారం అని మైత్రేయుడు విదురుడికి ఈ విశేషాలన్నీ చెప్తాడు భాగవతంలో. మానవుడు బంధము వల్ల మాత్రమే సర్వనాశనం అవుతాడు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మంచో చెడ్డో నిషిద్ధమపి గుర్వాజ్ఞాం. గురువుగారు చెప్పినది అది నిషిద్ధమైనా చెయ్యదగినది. అంటే శాస్త్రాల్లో ఇది చెయ్యొద్దన్నారండి. శాస్త్రాలు ఏమన్నాయి? ఈ పని చేయకూడదన్నాయి. కానీ మీ గురువుగారు చేయమన్నారు, అప్పుడు ఏం చేయాలి? గురువుగారు చెప్పినట్టే చేయమన్నారు. నిషిద్ధమపి, అది నిషేధమైనప్పటికీ గురువుగారి ఆజ్ఞ గనక పాటించు, పాటిస్తే ధరిస్తావు. ఎందుకు ఏమిటన్నాడు గురువుగారు ఎలా చెప్పారేమిటి అని అప్రతిష్ట పాలవకు. నీకు ఇష్టమైతే, నీకు ఈ జన్మలోనే తరించాలని ఉంటే మా గురువు గారిని ఒకసారి మనం నమ్మాం కనుక ఆయన చెబితే ఏమైనా చెయ్యి. బంగాళాఖాతంలో దూకంటే దూకండి, ఇంక వెనక ముందు ఆలోచించదు. అలా ఆలోచించకుండా ఉంటే వాడు తరిస్తాడు. అదే జ్ఞానం అంటే, ఇదే భాగవత ధర్మం అంటే, ఇదే బ్రహ్మాండ పురాణంలో, ఇది లలిత ఉపాఖ్యానంలో కూడా సుస్పష్టంగా చెప్పారు. అది నిషేధమే అవ్వచ్చు, కాక ఉల్లిపాయ తినకూడదండి భాగవత సప్తాహంలో, అది నిషేధం. నిజంగా ఏ గురువు చెప్పడు, కానీ మిమ్మల్ని పరీక్షించడానికి ఓ గురువు గారు ఉల్లిపాయ పట్టుకొచ్చాడు, మీ గురువు ఆయన నీకు మంత్రోపదేశం చేశాడు తినన్నాడు, కళ్ళు ఒక ముసుగు తినేయంతే. గురువుగారు మీరు చెప్పారు కానండి నాకు తినబుద్ధి ఇట్లేదండి అన్నావా అంతే. ఆ క్షణమే నువ్వు భ్రష్టుడు అయిపోదు. సాధారణంగా అందరినీ పరీక్షించరు వాళ్ళు, ఎక్కడో నూటికి కోటికి ఒక్కొక్కళ్ళు పరీక్షిస్తారు. వీళ్ళని అనుగ్రహించాలనుకుంటే, అనుగ్రహించాలనుకున్నప్పుడు పరీక్షిస్తారు తప్ప అడ్డమైన వాడిని ఎందుకు పరీక్షిస్తారు? నారదుడిని పరీక్షించాడు కానీ బ్రహ్మగారు ఇంకోటి పరీక్షించలేదుగా. అలాగే రాముడు ఆంజనేయుడిని పరీక్షించాడు, ఎందుకంటే ఆంజనేయుడు యొక్క స్థాయి వేరు గనక. అందువల్ల ఏమన్నారంటే భాగవత ధర్మాన్ని పరిశీలించవలసిందే. భాగవతము అలాంటి ఎన్నెన్నో ధర్మములకు మూల కారణం. ఒకప్పుడు పరమ పవిత్రమైన ఋషభుడు అనే పేరుతో ఒక అవతారం ఎత్తాడు శ్రీమన్నారాయణుడు. ఆ అవతారాన్ని ఏమంటారు? ఋషభావతారం. రు అన్నప్పుడు అరుకారం, ఉప్పు అరు అరువుల్లో అరు అన్నమాట. ఈ ఋషభుడు ఒక అవధూత, మలమూత్రాల మధ్యలోనే కూర్చునేవాడు, ఎవరిని దగ్గరికి రానివ్వకుండా మట్టి పూసుకునేవాడు ఆయన, దిగంబరంగా తిరిగేవాడు, చాలా విచిత్రంగా ఉండేవాడు ఆయన. ఆయన కుమారుడే భరతుడు. ఈ భరతుడు ఈ భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించాడు. ఎంత గొప్పవాడు, ఆయనకి రాని విద్య లేదు. ఈ భరతావతారం కూడా ఒక విధంగా శ్రీహరి యొక్క భక్తుడు, ఋషభుడి యొక్క కొడుకు కాబట్టి ఈయన కూడా చాలా జ్ఞాని. ఇంతకు పూర్వం ఈ భూమండలాన్ని, మొత్తం భూమండలాన్ని అజనాభము అనేవారు. ఏమనేవారు? అజనాభం. ఈ భరతుడు పుట్టాక భారతదేశము, భారతవర్షము లేక భరతవర్షము అని పేరు వచ్చింది. ఈ భరతుడు పుట్టిన క్రితం, ఋషభుడి కొడుకు పుట్టిన క్రితం భారతదేశానికి అజనాభం అని పేరు తప్ప భారతదేశం అనే పేరు లేదు. కానీ మన వాళ్ళకి తెలియక శకుంతల కొడుకు అయినటువంటి దుష్యంతుడి కొడుకు అయిన భరతుడి వల్ల భారతదేశం అని పేరు వచ్చింది అనుకుంటారు. ఆయన కంటే ముందు ఎప్పుడో స్వయంభవ మనువు కాలం నాటి వాడు ఈ భరతుడు. ఆయన పేరు మీదుగా భారతవర్షం అయ్యింది. ఎందులో ఉంటుంది ఇది? భాగవతం పంచమ స్కంధంలో ఉంటుంది. ఎందులో? అది అజనాభము అని పేరు కలిగిన ఈ దేశం భారతవర్షం అని పేరు తెచ్చుకుంది. ఈ అజనాభం అంటే ఇవాళ ఉన్న ఈ కాస్త భారతదేశం కాస్తమా, మొత్తం తూర్పు నుంచి పడమర దాకా, ఉత్తరం నుంచి దక్షిణ దాకా అంతా భారతవర్షం అని పిలువబడింది ఆయన వల్ల. తర్వాత తర్వాత ముక్కలు ముక్కలైపోయి కపిలారణ్యం వేరైపోయింది, ఏడు సప్త ద్వీపాలు ఏర్పడ్డాయి, నవఖండములుగా ఏర్పడ్డాయి భూమండలం, ముక్కలు ముక్కలైపోయింది క్రమక్రమంగా. కానీ ఆనాడు భరతుడి కాలంలో సప్తద్వీపములతో కూడిన మొత్తం భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించాడు ఆయన. కోటి సంవత్సరములు పరిపాలించాడు. అప్పటి కాలానికి ఇప్పటి కాలానికి తేడా, ఇది ఏడవ మరుగు కాలం, ఆయన మొదటి మరుగు కాలం వాడు. అప్పట్లో కోటి సంవత్సరాలు పరిపాలించాడు. ఆయనకి ఐదుగురు కుమారులు మహానుభావులు పుట్టారు. ఆయన భార్య పంచజని అని పిలువబడేది, ఆవిడ పేరు పంచజని. ఆవిడ కూడా విశ్వరూపుడు కూతురండి. విశ్వరూపుడు అంటే తెలుసుగా, కొంతకాలం ఇంద్రుడికి గురువుగా ఉన్నాడు, త్వష్ట ప్రజాపతి చేత సృష్టింపబడిన మూడు తలలు కలిగిన వాడు విశ్వరూపుడు. ఆయన కూతురు పంచజనిని పెళ్లి చేసుకుని ఐదుగురు కుమారుల్ని కన్నాడు ఆయన, ఈ భరతుడు. కొంతకాలం గడిచాక ఎన్ని కోట్ల సంవత్సరాలు పరిపాలన చేసినా మోక్షం పొందకపోతే జీవితం వ్యర్థం అనిపించింది. స్వాత్మానుభవ సంసక్తి ముక్తిరిత్యభిధీయతే. అసలు రోజు మీరు మోక్షం ముక్తి అనే పదాలు వింటున్నారు కదా, ఈ ముక్తి అంటే ఏమిటి? అడుగు కడితే ముక్తే, లేకపోతే ఒక ఆశ్రమం కట్టుకుని కూర్చుంటే ముక్తే, సన్యాసాశ్రమం అని కాషాయం కట్టుకుంటే ముక్తే? ఏమీ కాదు. నేను ఈ పని చేస్తున్నాను అనే భావన విడిచిపెడితే దాని ముక్తి అన్నారు. ఇది భాగవతం పంచమస్కంధం చెప్పిన మాట. భాగవతానికి 10 లక్షణాలు ఉంటాయి. ఏముంటాయి భాగవతానికి 10 లక్షణములు? అందులో ఒకటి సర్గ, రెండు ఉపసర్గ లేక ప్రతిసర్గ, ఆ తర్వాత వంశం, మన్వంతరం, ఇదిగో 14 మంది మనువులు వాళ్ళ యొక్క వంశాలు, ఇవన్నీ కూడా. ఊతులు అని ఉన్నాయి. ఊతులు అనగా భగవంతుని యొక్క శక్తులు మాయకి అతీతంగా ఉంటాయని గ్రహించి ఈ సంసారం అనే మాయలో పడకుండా ఉంటే దాన్ని ఊతి అంటారన్నమాట. అందులో 9వది ముక్తి, 10వది ఆశ్రయం. ఇందులో 9వదైన ముక్తి అనగా అహంకారాన్ని విడిచిపెట్టడం, అంటే నేను చేస్తున్నాననే భావన విడిచిపెట్టడం. ఇప్పుడు భాగవత సప్తాహం చేశారు, నేను కాబట్టి భాగవత సప్తాహం చేస్తున్నాను, ఇంత బాగా అరేంజ్ చేశాను అనుకోకుండా ఉంటే అది ముక్తే. ఏదో మంచి వంట చేశారు, ఏం బాగా చేశాను గురువుగారు బాగుందా అన్నారా, అహంకారం వచ్చినట్టే. అది విడిచిపెట్టేస్తే పరమాత్మ చేయించాడు అనుకున్నావా, అదే ముక్తి అంటే. పద్మాకర్ గారు నేను పండితుడిని అనుకున్నాడు అనుకోండి, అది అహంకారం. ఈ పాండిత్యం కృష్ణుడిచ్చాడు, ఇదంతా ఆయనది, నా చేతిలో ఏమీ లేదు అని సమర్పణ చేసి అహంకారం నుంచి నేను చేస్తున్నానంటే కర్తృత్వం నుంచి విముక్తి పొందితే అది ముక్తే. కోట్లాస్తి ఉంది, ఈ కోట్లాస్తి నేను కష్టపడి సంపాదించాను నాదనుకుంటే వాడు భ్రష్టుడు. ఈ సంకల్పం అంతా, ఈ ఆస్తి అంతా పరమాత్మ ఇచ్చాడండి, ఆయన అనుగ్రహంతో దీన్ని నడుపుతున్నాను అని నిజంగా మానసికంగా అనుకోగలిగితే అదే ముక్తి. అదే జనకుడు గొప్పతనం. జనకుడు అందుకే జీవన్ముక్తుడు. జనక మహారాజు గారు మహాసామ్రాజ్యాన్ని పరిపాలించాడు, కానీ ఆ సామ్రాజ్యం తందనుకోడు. ఆయన కూడా దుష్ట శిక్షణ, శిష్టరక్షణ, యుద్ధం చేయటం, భోగాలు అనుభవించడం అన్ని తిన్నాడు. ఆయన కూడా మంచి పెరుగు తోడెట్టుకుని చిలికించుకుని వెన్న తిన్నాడు, కానీ వెన్న మీద కోరిక లేదు ఆయనకి, గొంతుకు మీద కోరిక. ఆ గొంతుకు కృష్ణుడికి ఇస్తాడు కాబట్టి వెన్న తిన్నాడు తప్ప నున్నగా ఉండడానికి తినలేదు. కానీ మనవాళ్ళే ఇడ్లీ, చట్నీ, పెసరట్టు, ఉప్మా, లొట్టలు వేసుకుని కోరికతో తిన్నారా? ఇవాడు జీవన్ముక్తుడు ఎప్పటికీ కలగడు, సంసార బంధంలో ఉన్నట్టే. రాగానే ఈ పళ్ళు నాకు, ఈ బంగారం నా కూతురికి అనే ఊహ వచ్చిందా, వాడు సంసార భ్రష్టుడు. కానీ పరమాత్ముడు ఇచ్చిన ఈ బంగారం ఏవో భవిష్యత్తులో ఎవరికి దక్కుతుందో, ఇదంతా సంకల్పం పరమాత్మ దొరుకున్నావా, బెంగలేదు. ఈ కుండలములు నావే, ఇంకెవరూ ధరించకూడదనే కోరిక వచ్చిందా, ఇది వ్యామోహం. ఏదో తాత్కాలికంగా భగవంతుడు ఇచ్చాడు ఈ పోటీ కుండలం, రేపు పొద్దున ఎవడు పట్టుకుపోతాడు, ఎవడు తెలుసు నీ చేతిలో ఉందా, ఉండదుగా. అందులో నా శిష్యుల మీద నాకు అసలు నమ్మకం లేదు, కొంతమంది మీద. ఈ కుండలాలు దాసనిచ్చాం అనుకోండి, వాడు రైల్వే స్టేషన్లో వదిలేస్తాడు, బాగుంటే దొక్కుతుంది లేకపోతే పోతుంది. నన్ను అయిందిగా, ఏకంగా వ్యాసం రాసే ఫైలు, పుస్తకాలు, ఉన్న సంచి కంపార్ట్మెంట్లో దిగింది, స్టేషన్లో వదిలేశారు. అదృష్టం ఏంటంటే పుస్తకాలు కాబట్టి ఎవరికి అక్కర్లేకపోయింది. సాయంత్రం వేళ నాకు ఎవరో మళ్ళీ కొన్ని పురాణాలు ఇచ్చాక, నాయన శిష్య పుస్తకాల సంచిలో ఈ పుస్తకాలు పెట్టు అంటే అప్పుడు నేను మాట్లాడట్లేదు, సంచి కోసం వెతకడం మొదలెట్టాడు. సమాధానం చెప్పడు, మొత్తం అంతా తిరిగారు. చివరికి వెతికితే ఇక్కడికే తెచ్చానంటాడు ఒకడు, ఈయన బుర్ర ఎలా ఉంది, ఇంకోటి బుర్ర ఎలా ఉంది. ఆ ఆఖరికి మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళారు, ఎందుకైనా మంచిదని. వెడితే అక్కడ ఈ సంచి ఒకటి స్టేషన్లో వదిలేశారు. ఎవరో పోర్టర్లు చూశారట, బహుశా ఆ సంచిలో ఏముంటాయి, వ్యాసాలు, భాగవత గ్రంథం. ఆ భాగవత గ్రంథం కొట్టేయడానికి ఇష్టం లేక దాన్ని జాగ్రత్త చేశారు, నా ఆస్తి నాకు దక్కింది. ఇలాంటి మనుషులకి ఏం చేయాలి మనం? బంగారపు సింహాసనం చేతిలో పెట్టి ఢిల్లీ తీసుకొచ్చి అప్పగించి మమ్మల్ని తరింపజేయరా అని చెప్పాలి, అంతే కదా. ఏ మనుషులు అండి కలియుగంలో అని అంటే వాళ్ళు జీవన్ముక్తులు అనమాట. ఎందుకు నేను తిట్టట్లా, వాళ్ళు జీవన్ముక్తులు. సంచి వదిలేశారు, సంచి మీద వ్యామోహం లేదు. వాళ్ళ పంచి మీద వ్యామోహం ఉండదు వాళ్ళకి. ఒకే ఒక్క దాని మీద వ్యామోహం ఉంటుంది అనుకోండి, ఆ వ్యామోహం లేకపోతే కుదరదు. ఎందుకంటే ఎప్పుడు ఫోన్లు వస్తూ ఉంటాయి కనుక అక్కడ ఏం చేస్తా అని. అప్పుడు మాత్రం ఆ వ్యామోహం ఉండాలి, ఇంకా మిగతా వాడి మీద జీవన్ముక్తులు వాడి వ్యామోహం ఉండదు అనమాట. కాబట్టి దానిలారా మనకి దేని మీద వ్యామోహం ఉండకూడదు. అప్పుడు నాకు గుర్తుకొచ్చింది అనమాట, అమ్మాయి భగవంతుడు నాకు ఒక గొప్ప గుణపాఠం చెప్పాడు, పుస్తకాలు కాబట్టి నాకు దాని మీద వ్యామోహం ఇప్పుడు వచ్చింది. ఇదే అందులో ఏ కంకణాలో ఉండుంటే, అదేదో పాస్పోర్ట్లు ఉండుంటే ఆ మనిషిని నమ్మివాడికి అప్పగిస్తే ఏమైపోతాయి? జాగ్రత్త ఉండాలి. జాగ్రత్త వేరు, వ్యామోహం వేరు అండి. మీరు అమెరికా వెళ్ళారు, మీ పాస్పోర్టు, మీకు కావాల్సిన క్యాష్ ఉన్నటువంటి పర్సుని నిర్లక్ష్యంగా వదులుతారా? నీకు దక్కకపోతే అది కర్మయోగం, కానీ నీవు నిర్లక్ష్యం వహించకూడదు. పురాణం ఎప్పుడు మెట్ట వేదాంతం చెప్పట్లా, ఏముంది అండం, మళ్ళీ వేళకెంత రెండు ఇడ్లీ రాకపోతే కుదరదు. మాకు ఒక మంచి ఆత్మీయుడు ఒక ఆయన ఉన్నాళ్ళండి, పేరెందుకని, జేబులు హ్యాండ్ ఓవర్, నాకేం అక్కర్లేదు, అన్నీ నీవే అంటాడు. మళ్ళీ 10 గంటలకి కాస్త కాఫీ పట్టపోయిందా, మధ్యాహ్నం 1 గంటకి భోజనం పెట్టపోయామా, దుర్వాస మహర్షి అయిపోతాడు. ఇది జీవన్ముక్తి ఎలా అవుతుంది? నిజంగా జీవన్ముక్తి అంటే ఏది, నిర్లక్ష్యాన్ని కూడా సాధనగా తీసుకునేటప్పుడు నువ్వు తిండి ఉన్నా లేకపోయినా, మంచిరీడు ఉన్నా లేకపోయినా తట్టుకోగలిగి ఉండాలి. అలా తట్టుకోలేకపోతావు కనుక నిర్లక్ష్యం వహించకూడదు. వస్తువుల్ని జాగ్రత్తగా చూడాలి, వస్తువుని జాగ్రత్తగా చూడాలి, కానీ వస్తువు వ్యామోహం ఉండకూడదు. అది లేకపోతే బతకలేని దుస్థితి రాకూడదు. అంత ఉత్తమ స్థాయి ముక్తి. ఆ ముక్తి భగవంతుని ఆశ్రయించుకుంటే సకలము పరమే, ఆయన తప్ప నాకు వేరే గతి లేదు అనే శరణాగతి పొందితే దాన్ని ఆశ్రయం అంటారు. ఇది భాగవతంలో 10 లక్షణాలు. ఈ లక్షణములు భరతుడికి వచ్చాయి. అందుకే తన సామ్రాజ్యాన్ని 5 కొడుకులకి 5 భాగములు చేసి పెట్టాడు. సమన్యాయం అని ఒకటి ఉంటుంది, దాని ప్రకారం పంచిపెట్టాడు. సమన్యాయం అంటే ఏంటనమాట, అందరికీ ఒక రకం ఇచ్చేయకూడదు. అందరికీ ఒక రకం అంటే ఏమిటంటే చెప్పను ఉదాహరణకు, మీకు ఒక ఆవిడ దగ్గర 10 కాసులు బంగారం ఉంది. ఈ 10 కాసులు బంగారము 2 పిల్లలకి పంచిపెట్టాలి, ఒక కూతురు కొడుకు ఉన్నారు. చెరొక 5 కాసులు ఇస్తే అది సమన్యాయం కాదు. అప్పుడు వాళ్ళు ఏమనుకోవాలన్నమాట, కూతురు అల్లుడు బాగా సంపాదించగలరు, వాళ్ళు మేధావులు, తెలివైన వాళ్ళు, మంచి ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి, వాళ్ళు సొంతంగా సంపాదించుకునే శక్తి ఉన్నది కాబట్టి వాళ్ళకి ఏం చేయాలన్నమాట, ఈ 10 కాసుల్లో 2 కాసులు ఇవ్వాలి. కొడుకు దగ్గరికి వచ్చరికి అంత సొంతంగా కష్టపడి సంపాదించేవాడు కూడా మేధావి కాదు, వాడికి ఏమీ మంచి ప్రొఫెసర్ ఉద్యోగం లేదు, అందులో కోడలకు కూడా అన్ని గొప్ప తెలివితేటలేవు, అప్పుడు 8 కాసులు ఇవ్వాలి వాళ్ళకి. అది సమన్యాయం. ఒక ఆయనకి 6 కొడుకులు ఉన్నారనుకుందాం, అందులో ఒక ఆయన మంచి మేధావి, బాగా కష్టపడి సంపాదించగలడు, మిగతా 5 ఎక్కువ సంపాదించలేరు. అప్పుడు ఆయన ఏం చేయాలి, 6 ఎకరాల పొలం ఉంటే ఈ 6 ఎకరాలని 6 సమన్యాయం అనే పేరుతో సమానంగా పంచిపెడితే అది సమన్యాయం అనరు. ఎందుకని, ఇందులో ఒకడు బాగా డబ్బు సంపాదించగలడు తెలివితేటలతో, మిగతా వాళ్ళు అంత సంపాదించలేరు. అందులో ఏం చేయాలన్నమాట, పెద్దవాడు, వాడు కొంచెం మేధకుడు, ఎక్కువ తెలివితేటలు లేవు, అటువంటి వాడికి కొంచెం ఎక్కువ ఇవ్వాలి. రెండోవాడు పాపం గవర్నమెంట్ ఉద్యోగం లేదు, ఆయన కొంచెం ఎక్కువ ఇవ్వాలి. మూడోవాడు కొంచెం బాగా పెనషన్ వస్తుంది, వాళ్ళ ఆవిడకి బాగా జీతం వస్తుంది, అప్పుడు ఆయన కొంచెం తక్కువ ఇవ్వాలి. నాలుగు ఆయన యావత్ ప్రపంచం తిరగగలడు, ఆయనకు ఆయనే సంపాదించుకోగలడు కాబట్టి ఆయనకు పావు ఎకరు ఇచ్చినా నష్టం లేదు. ఇలా వారి వారి యొక్క అర్హతలను బట్టి, వారి ఆదాయములను బట్టి ఆస్తి పంచితే దాన్ని ఏమంటారు అనమాట, సమన్యాయం అంటారు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది సమన్యాయం అంటే. ఈ మాట నేను కాదు, భాగవతం చెప్పింది. కొన్ని వందల సార్లు పారాయణ చేస్తున్న మీరు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోండి. కాబట్టి పిల్లలందరికీ ఒకే రకంగా పంచిపెడితే దాన్ని సమన్యాయం అనరు. కాబట్టి అమ్మాయికి అబ్బాయికి సమానంగా పంచిపెట్టాలా వద్దా అంటే, అమ్మాయి అల్లుడు మరీ కోట్లు ఎక్కువ సంపాదించి ట్యాక్సులు కట్టుకోలేకుండా ఉంటే, ఎక్కడ చూసినా వాళ్ళకే బిల్డింగులు ఉంటే, వాళ్ళు అమెరికాలో ఉంటే వాళ్ళు కొంచెం తక్కువ ఇవ్వాలి, అసలు వాళ్ళకి ఓపెన్ రెస్ట్ లేదు. పాపం కొడుకు ఎక్కడే ఉంటే కాస్త కొడుకు ఎక్కువాలి. కాబట్టి కూతురు మీద పక్షపాతంతో కూతురికి ఎక్కువ ఇస్తున్నాం అనకూడదు అని చెప్పారండి భాగవతం 5వ స్కందంలో సత్యనారాయణ గారు. అంటే ఆయన మహానుభావుడు కాబట్టి ఆయన ద్వారా మీకు అందిస్తున్నాను సందేశం. ఆయనకి ఏదైనా చెబితే అర్థమవుతుంది కాబట్టి మీకు, అంతేగాని ఆయనకి చెబుతున్నాను కదా, ఇక్కడ మీ అందరికీ చెబుతున్నదే, నాకు నేనే చెబుతున్నది. గోవింద, భరతుడు అలా సమన్యాయముతో అందరికీ ఆస్తిని ఇచ్చాడు. అంటే భూమిని పంచిచ్చాడు రాజ్యాన్ని. ఇక తర్వాత తీవ్ర వైరాగ్య సంపన్నుడయ్యాడు. నిరంతరం హరినామస్మరణం చేసి తరించాలనుకున్నాడు. అన్నీ విడిచిపెట్టి చక్ర నదీ తీరానికి వెళ్ళాడు. అంటే గండకీ నది ఇప్పుడు నేపాల్లో ఉంది. అది ఒకప్పుడు నేపాల్ కూడా మందే కదా, మరి ఈ నేపాళము అంగ వంగ కళింగ నేపాళాదులన్నీ మనవే. గండకీ నదీ తీరానికి వెళ్ళాడు. మళ్ళీ ఒకసారి మిమ్మల్ని అందరినీ నేపాల్ తీసుకెళ్తాను ఏమైనా సరే. ఎందుకంటే గండకీ నదిలో స్నానం చేయాలనే కోరిక నాకు కూడా చాలా తీవ్రంగా ఉన్నది. ఎలాగో సెప్టెంబర్లో 7వ తారీఖు అనుకుంటాను, అవునా, సెప్టెంబర్ 7వ తారీఖు సంపూర్ణ చంద్రగ్రహణం. ఏమిటి, ఈ సంవత్సరం సెప్టెంబర్ 7వ తారీఖు సంపూర్ణ చంద్రగ్రహణం. 7వ తారీఖు పూర్ణిమ ఉన్నది కదా, చూడండి, ఆ పూర్ణిమ అయితే మాత్రం ఆ రోజున భాద్రపద పూర్ణిమ. భాద్రపద పూర్ణిమ డేట్లకే ఉంది కానీ, డేట్ అటు ఇటులో ఉండొచ్చు కానీ, భాద్రపద పూర్ణిమ నాడు సంపూర్ణ చంద్రగ్రహణం ఉన్నది. మళ్ళీ చెబుతున్నాను, భాద్రపద పూర్ణిమ 2025 సెప్టెంబరులో సంపూర్ణ చంద్రగ్రహణం. ఆ చంద్రగ్రహణమునకు గోమతి స్నానానికి తీసుకెడుతున్నాం. సంపూర్ణ చంద్రగ్రహణ సమయంలో భాగవత సప్తాహం చేస్తున్నాం. అందువల్ల సెప్టెంబర్లో భాగవత సప్తాహానికి సిద్ధంగా ఉండండి. సప్తాహం అయ్యి అవగానే ఓ 2 రోజులు నేపాల్ కూడా పెట్టేసి, నేపాల్ పెడితే మీ పాపాలు పోతాయి, గండకిలో స్నానం చేస్తే కనుక బుడుగు నువ్వులకి వచ్చేయచ్చు. చక్ర నది అని ఎందుకన్నారంటే, అందులో సాలగ్రామములను సుదర్శన చక్రములు అంటారు. సాలగ్రామములు గండకీ నదిలో కొట్టుకొస్తాయి కనుక ఆ నదిని ఏమంటారు, చక్ర నది. ఈ చక్ర నది అనే శబ్దం ఎందులో వాడారు, మళ్ళీ భాగవతం 5వ స్కంధంలో వాడారు. అవన్నీ వచనాలు, గద్యాలు అద్భుతంగా ఉంటాయి సంస్కృతంలో. ఈ చక్ర నదికే మరో పేరు గండకీ నది. అక్కడికి వెళ్ళాడు ఆయన. వెళ్ళి ఒక ఆశ్రమం కట్టుకున్నాడు. ఆ ఆశ్రమం పులస్త్యుడు, పులహుడు, క్రతువు, కణువుడు వీళ్ళందరూ ప్రజాపతులు కదా. అందులో పులహుడు అని ఒక ప్రజాపతి ఉన్నాడు. ఈ పులహ ప్రజాపతి చాలా గొప్పవాడు. ఆయన కూడాను ఆయన ఆశ్రమానికి దగ్గరలోనే అడవిలో నదీ తీరంలో అద్భుతమైనటువంటి చిన్న పాక వేసుకుని హాయిగా అందులో కూర్చుని జపం చేసుకున్నాడు ఆయన. మహారాజు యావత్ ప్రపంచం పరిపాలించిన వాడు, ఇంత సామ్రాజ్యాన్ని తృణప్రాయంగా గడ్డిపరక విడిచినట్టుగా విడిచిపెట్టి కేవలం హరిలో ఐక్యమైపోవడానికి గండకీ తీరానికి వెళ్ళాడు ఆయన. అనునిత్యము తెల్లవారుజామును లేచేవాడు. లేవగానే ఆయనకు అదృష్టం, బీపీ లేదు, షుగర్ లేదు, ట్యాబ్లెట్లు వేసుకోక్కర్లేదు, కాఫీ తాగక్కర్లేదు, ఏం అక్కర్లేదు. హాయిగా లేచి లేవగానే గండకీ నదికి వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం చేసుకునేవాడు. నదీ తీరంలోనే ప్రతిదినము 3 గంటలు ఉండేవాడు. ఏకంగా నదీ తీరంలో 3 గంటల కాలం కూర్చుని కళ్ళు మూసుకుని సంధ్యావందనానంతరం ధ్యానంలో గడిపోయేవాడు. అప్పుడు ఆయన హృదయంలో శంఖచక్ర గదా పద్మహస్తుడైన శ్రీమన్నారాయణుడు శుభలక్షణములతో నిరంతరం దర్శనమిచ్చేవాడు. ఎంత అదృష్టవంతుడండి ఆయన. 3 గంటలు ప్రతిదినము హృదయంలో పరమాత్మను చూసేవాడు ఆయన. 3 గంటలు కాదు కదా, 3 సెకండ్లు కూడా ఇవాళ కళ్ళు మూసుకుంటే ఇవాళ మానవులకి ధ్యానం నిలబడడం లేదు, మనస్సు లగ్నం అవ్వడం లేదు, మనస్సులో పరమాత్మ కనపడడం లేదు. కారణం మనలో ఎన్ని లోపాలు వచ్చాయో, సాధనలో లోపం, ఆహారంలో లోపం. ఎంతసేపు లౌకిక ప్రపంచంలో పడిపోయాం మనం, సంసార బంధాల్లో ఇరుక్కుపోయాం. అటువంటి వాళ్ళకి అంత తేలిక పరమాత్మ కనపడతాడు. సర్వం విష్ణు వయం జగత్ అనే భావన ఉన్నప్పుడు మాత్రమే హృదయంలో నిరంతరం హరి దర్శనమిస్తాడు. అలా జపం చేశాక అప్పుడు మళ్ళీ ఆశ్రమానికి వచ్చి అపక్వాహారమే స్వీకరించేవాడు. ఆయన వండని అన్నం తినేవాడు. పచ్చి కూరగాయలు, పచ్చి ఫలాలు ఇవే తినేవాడు ఆయన. దానివల్ల లాభం ఏమిటనమాట, మళ్ళీ వంటకి సుభాషణ తీసుకెళ్ళక్కర్లేదు. నూనెలు, పప్పులు, ఉప్పులు, ఇడ్లీలు, ఈ దిక్కుమాలు, కాఫీ, రొట్టీలు, ఇక అందరూ వాడు ఏమీ లేదు. అసలు ఆ స్థితి ఎంత గొప్పదండి. అది తిన్నవాడికి ఇంకా అనారోగ్యం ఎలా వస్తుంది? దంతాలు కూడా కడుక్కోక్కర్లా, బ్రష్ చేసుకోక్కర్లేదు, పళ్ళు తోముకోక్కర్లేదు. ఎందుకని, కాయగూరలు తింటే, ఈ జామకాయలు లేకపోతే కందపూలాలు తింటే దంతాలను శుభ్రం చేస్తే ఒక్క పురుగు దంతంలో పుట్టదు. పూర్వకాలంలో అందుకే మహర్షులు అంత హాయిగా ఉండరు. మీరు చూసారు కోతులు ఎప్పుడైనా మాంగ కడుక్కుంటే? ఎందుకు కడుక్కో? పచ్చి కూరగాయలు తింటాయి కాబట్టి. పురుగులు నోట్లోకి వెళ్ళవు కనుక తీవ్రంగా ఉంటే చక్కగా కూరలు. అదే సింహం మాంసం తింటుంది, అందుకే పళ్ళల్లో పురుగులు ఉంటాయి. అందుకే మీరు ఎప్పుడు చూసారో పులులు ఎండ దగ్గర ఇలా నోరు తెరిచి కూర్చుంటే ఈ ఎండకి ఈ దంతాల్లో ఉన్నటువంటి పురుగులు కిందకి రాలిపోతూ ఉంటాయి. అలా దంతాలను బాగు చేసుకుంటే క్రూర మృగాలు. కానీ కోతులకు అలా ఉండదు, లోపల సెప్టిక్ కవడాలు ఉండవు, బ్యాక్టీరియా రాదు. కారణం అపక్వాహారం తినడం. ఈ మధ్యన వాటిని పాడు చేశారు. అహోబలం, శ్రీశైలం పెడుతూ ఉంటే దారి పడిపోతే కోతులకి ఏం చేస్తున్నారు? చిప్స్, బజ్జీలు, మీ దిక్కుమాలు, ఉప్మాలు అవి పెడుతూ ఉంటే పప్పు వాటికి కూడా దంతాలు పోయి పట్టు తగ్గిపోయి కొండల మీదకి ఎక్కుతూ జారి పడిపోతున్నాయి. ఈ మధ్యన కోతులు ఏమిటి, కొండ మీదకి పెడుతున్నప్పుడు కొన్ని జారి దుక్కు కింద పడిపోతున్నాయి అని అనుమానం వచ్చి పరిశోధన చేస్తే వాటినేమో ప్రకృతిలో ఉన్న ఆహారాలు తినకుండా మన పెసరట్టు ఉప్మా పెట్టారట. దానివల్ల అవి కూడా దెబ్బతింటున్నాయి. పెసరట్టు ఉప్మా మనేసి మీరు కూడా పళ్ళు తింటే కొండలు ఎక్కగలుగుతారు, నడవగలుగుతారు. రోజు అవి తినడం మొదలెడితే నడవలేరు. ఇక్కడ కూర్చుని పురాణం వెళ్ళక మధ్యలో లేచెళ్ళిపోతారు. కారణం ఏంటంటే ఇడ్లీలు, చట్నీలు తినడం, పులుసులు తినడం, బాగా పులుపు, కారాలు, ఉప్పులు తినడం అనమాట. సరే, అఫ్కోర్స్ ఇప్పుడు వీరంతా కోతులుగా మారమని నేను అనలేను అనుకోండి. మనస్సు కోతిలో ఉంటుంది, కానీ మనుషులు కోతుల్లో అవ్వకూడదు, అప్పుడు అది ప్రమాదం. మనస్సు మాత్రం కోతి, అది చంచలంగానే ఉంటుంది. ఆ మహానుభావుడికి కుదిరింది సాధకుడు. ఆ రోజులు వేరు, ఆ మహాత్ములు వేరు. చక్కని వండని కందమూలాలు మాత్రమే తింటూ తపస్సు చేసుకున్నాడు ఆయన. ఆయన నిరంతరం ద్వాదశాక్షరి మంత్ర జపం చేశాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం విడిచిపెట్టకుండా చేశాడు. వాసుదేవ పరం జ్ఞానం, వాసుదేవ పరామఖాహ, భాగవతం చెప్పిన మాట. యజ్ఞం అంటే వాసుదేవుడే, కాబట్టి యజ్ఞములన్నీ వాసుదేవ స్వరూపాలు. జ్ఞానం అంటే వాసుదేవ స్వరూపం. వాసుదేవుడే శాస్త్ర రూపాలలో ఉన్నాడు, వేదాల రూపంలో ఉన్నాడు. ఈ భావన మన మనసులోకి వస్తే తినేవాడు, తినిపించేవాడు, మాట్లాడుతున్నవాడు, మాట్లాడేవాడు, అన్నీ వాసుదేవ స్వరూపాలు అయిపోతాయి. ఇలా కొంతకాలం గడిపాడా. ఒకనాడు బ్రాహ్మీ ముహూర్తంలో గండకీ నదికి వెళ్ళి హాయిగా స్నానం చేసి భక్తితో శ్రద్ధతో సంధ్యావందనం చేసి 3 గంటల కాలం తనను తాను వర్చిపోయి ఏకాగ్రచిత్తుడి ధ్యానం చేసుకుంటున్నాడు గండకీ నదీ తీరంలో. అది ప్రభాతకాలం దాటింది. క్రమంగా చల్లని గాలితో కూడిన ఎండ ఎంతో బాగుంది, ఆహ్లాదంగా ఉంది. గాలి చల్లగా ఉన్నప్పుడు ఎండ ఎంత బాగుంటుందో. వేసవకాలంలో అయితే మధ్యాహ్నప్పుడు అక్కడ ఉండలేం, మనబోటి వాళ్ళం, ఆయన ఉండగలడు అనుకోండి. కానీ అప్పుడు ఆహ్లాదంగా ఉంది వాతావరణం కూడా. పైగా నది మీద నుంచి వస్తున్న చల్లగాలి శరీరానికి ఏదో తెలియని ఒక ఆహ్లాదం కలిగిస్తుంది, సుఖాన్ని కలిగిస్తుంది. మనస్సులో భగవంతుడు ఉండడం వల్ల తనను తాను మరిచిపోయాడు ఆయన. ఇంతలో భయంకరమైన ఒక సింహం గర్జిస్తూ అటు తిరిగింది. సింహగర్జన వినపడింది. అది కేకారణ్యం. ఏ వైపు తూచిన సింహాలు, శరభాలు, శార్దూలాలు, భల్లూకాలు, లులాయనములు అంటే అడవి దున్నపోతులు మొదలైనవన్నీ ఉన్నాయి. అందులో ఒక సింహం అరిచింది. ఆ అరుపుకి ఈయనకు కూడా మనస్సు ఒక్క క్షణం ధ్యానం మీద నుంచి బయటకు వచ్చేసింది. ఇంతలో ఒక జింక, ఆడజింక గర్భంతో ఉంది, పూర్ణ గర్భంతో. ఈ సింహం అరుపుకి పరిగెత్తుకుంటే ఈయన పక్క నుంచి వచ్చింది. అది కంగారులో నీళ్ళలో పడిపోయింది. పడ్డంతో దానికి అడుపులో ఉన్న పిండం బయటకు వచ్చేసింది. అంటే దానికి డెలివరీ అయిపోయింది. సిజేరియన్ అక్కర్లేకుండా సింహం గర్జనకి భయపడడం వల్ల దాని కడుపులో ఉన్న పిండం బయటకు వచ్చింది. అది నీళ్ళలో పడిపోయింది. ఈ జంకేమో దూకి చచ్చిపోయింది పాపం. ఈయన జారి పడిపోయాడు. అయ్యయ్యో, నా కళ్ళ ముందు జింక ఇప్పుడే నీటిలో ప్రసవించింది, ఆ చిన్న దూడ కొట్టుకుపోతుందని ఈ ధ్యానంలో నుంచి లేచి నీళ్ళల్లో దూకి ఆ జింక పిల్లని బయటికి తీశాడు. ఎంత ముచ్చటగా ఉందో, నీళ్ళల్లో పడ్డం వల్ల దాని శరీరాన్ని భగవంతుడే కడిగేశాడు నీళ్ళ ద్వారా. ఆయు ఉంటే ఎక్కడ పుట్టినా బతుకుతారు, లేకపోతే నదిలో ప్రసవించడం ఏమిటి, ఆ నదిలో ఉన్న పిల్ల కొట్టుకుని ఈయన దగ్గరికి రావడం ఏమిటి, అది బతకడం ఏంటి చెప్పండి. ఆయు లేకపోతే డాక్టర్ గారు తీసుకెళ్ళి మంచి వార్డులో చేర్చి ఆపరేషన్ చేసినా వాడు బతకడం. భగవంతుడి కోఆపరేషన్ ఉంటే ఆపరేషన్ లేకుండా బతుకుతాడు. అందువల్ల ఆయువు పరమాత్ముడు ఇవ్వవలసిందే తప్ప ఏ వైద్యుడు ఏ మందులు ఇవ్వవు. మరి అడవి రక్షలేని అబలుండు వర్ధిల్లు రక్షితుండు మందిరము నజచ్చు. పోతరు గారి అనువాద పద్యం ఇది. అడవిలో ఎవడూ రక్షించకపోయినా బలము లేని ఒక సామాన్య బాలుడు సుఖంగా పెరుగుతాడు. ఒకడున్నాడు, వాడు అప్పుడే పుట్టాడు చిన్నవాడు, వాడికి బలం లేదు, వాడికి కాపలా లేదు, ఎవడు రక్షించేవాడు లేడు, అయినా భగవంతుని అనుగ్రహం ఉన్నది, దాంతో సుఖంగా పెరిగాడు వాడు. ఇంకోడున్నాడు ఇంట్లో కూర్చుని ఇంటి చుట్టూ తా కాపలా వాళ్ళని పెట్టించుకున్నాడు. రాత్రికి ఎవడో వచ్చి 21 పోట్లు పొడిచాడు కత్తితో, సేఫ్గా లేకుండా ఇప్పుడు తీసుకెళ్లి ఆసుపత్రిలో వేశాడు. ఇంకా వాడికి నూకలు ఉన్నాయి, భూమి మీద బతికాడు. అన్ని పోట్లు పొడిచిన వీడి దొంపతిగా పాపీచరాయు అన్నట్టుగా. కానీ ఒక్కో చోట ఎలా ఉంటుందంటే ఇంట్లో దక్కుంటుంది, ఎంత సెక్యూరిటీ అండి, టైట్ సెక్యూరిటీ, అయినా వాడు చచ్చిపోతాడేంటో. రక్షితుండు మందిరమునదొచ్చు, నువ్వు ఇంట్లో దాక్కున్నా పోయే కాలం వస్తే చస్తావు, అడవిలో ఉన్నా భగవంత అనుగ్రహం ఉంటే భగవంతుని అనుగ్రహంతో సుఖంగా బ్రతుకుతావు. ఇదే మనకి భగవంతుడు చెప్పిన మాట. మనం చూస్తాం కదా, జడ్ టైప్ సెక్యూరిటీ పెట్టుకుని ఒకడు ఎలక్షన్ ప్రచారానికి వెళ్ళాడు తమిళనాడులో, బెల్ట్కి బాంబు పెట్టుకుంది, వంగి నమస్కరించింది, డామన్ చచ్చిపోయాడు, శరీరంలో ఒక అవయవం తెలియదు. చక్కగా పదవిలో ఉన్నాడు ఒకడు, హెలికాప్టర్కి వెళ్ళాడు, కొండకు కొట్టుకుంది హెలికాప్టరు, వాడి శరీరంలో అవయవాలు ఎవరికి లేకుండా పోయి. ఎంతమంది కాపలా వాళ్ళు ఉంటే, ఎంతమంది గన్మెన్లు ఉంటే ఉపయోగం ఏంటి చెప్పండి. మనం దర్జాగా తిరిగేస్తాం, నీళ్ళలో దూగుతున్నాం, బతికితే బతికితే చచ్చే చచ్చామని మనం సుఖంగా ఉంటున్నాం. కాబట్టి మనం సుఖంగా బ్రతకాలంటే కావలసింది పరమాత్మ అనుగ్రహం. అది లేనంతకాలం నువ్వు మానవ మాత్రుల యొక్క సహకారం తీసుకున్నంతకాలం సుఖంగా ఉండవు. ఆ జింకకు ఆయు ఉంది, ఆ మగజింక పిల్ల పుట్టింది, పైగా దాన్ని రక్షించాడు, ఇంటికి తీసుకొచ్చాడు. ఇంకా అక్కడి నుంచి జపం కాస్త కొండెక్కిపోయాయి. దాని ఇంట్లో ఆశ్రమంలో మెత్తని జంక చర్మాల మీద పడుకోబెట్టాడు, లేత లేత గరికి పట్టుకొచ్చాడు, పాలు పోసి పెంచాడు. అహనా జింకయ్యంట, ఓహనా జింకయ్యంట, గోవిందం గోవిందం భజ మూఢమతే. ఏదో ఓ యువతి కనపడింది, ఓ యువకుడు కనపడ్డాడు, ఇంకేముంది, ఈ ఇద్దరి మధ్యలో అట్రాక్షన్, ఈ శరీరము, శరీరంలో అవయవాలు చూసి వారి పిచ్చివాడా, ఓ విపరీతమైన వ్యామోహం పొందకు. ఈ శరీరం మాంస వసాది వికారం, లోపల మాంసం, దాని చుట్టూ కొవ్వు, చీము, నెత్తురు, నాడులు, వీటి మీద ఒక చర్మం. ఈ చర్మం ఒలిచేస్తే లోపల ఏముంటుందండి? ఇప్పుడు పద్మాకర్ గారు అనగానే మీకేం కనపడుతుంది? ఈ ఒంటి మీద ఉన్న చర్మమే ముందు కనపడేది. ఒక్కసారి మొత్తం తోలు ఒలిచేసి అస్థిపంజరం మాంసంతో కూర్చుంటే హడిలి పారిపోతాడు. పురాణం అక్కడ వింటాడా? విఠలాచార్య సినిమాలో కనపడే అస్థిపంజరం వచ్చిందండి ఇక్కడ కూర్చుంది. అందా ఒకటి పురాణం వినడానికి ఒకడు రాడు, మండపంలో ఒకడు చేరాడు. అంటే ఈ పైన అస్థిపంజరం మీద మాంసం, కొవ్వు, నెత్తురు మొదలైన సమస్తము ఉంటే, సప్తధాతువులు ఉంటే, దాని మీద అందమైన ఒక చర్మం ఉంటే, ఈ చర్మముతో కూడిన శరీరమును చూచి నువ్వు వికారం పొందుతున్నావు, కానీ ఈ పై చర్మం పోతే ఏముంది? ఏమీ లేదు. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. అది చూచి నాయన ఏ వికారం పొందకు, ఏతత్ మాంస వసాది వికారం మనసి విచింతియ వారం 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 వారం. మాటిమాటికి నీ మనస్సులో ఇదేమీ లేదని ఆలోచించు, నీ మనస్సులో ఏమీ లేదు ఇది అని ఆలోచించనాడు. వారం వారం అనే శబ్దం సంస్కృతం దండి అంటే మాటిమాటికి, అదే హిందీలో బార్ బార్ అయింది. బారు బారు దేకు అంటే వారం వారం దేకు అన్నమాట. సంస్కృత శబ్దాలు చాలా తమాషగా అయిపోతాయి. ఈ వ్యామోహం ఇక నన్ను ఇలా పతనం చేసిందని కనిపెట్టి జింకగా ఉన్నప్పుడు జాగ్రత్తగా వాసుదేవుని స్మరించాడు. ఈ జ్ఞానం వల్ల తర్వాత మళ్ళీ జన్మెత్తాడు. ఆ సమయంలో ఆయన ఇదిగో సింధు దేశానికి ప్రాంతంలో రఘుగణుడు అని పరిపాలించే ఒక రాజుగారి పరిపాలనా కాలంలో ఆంగిరసుడు అని ఒక బ్రాహ్మణుడు, ఆంగిరస గోత్రంలో పుట్టినవాడు. ఆంగిరసుడు అంటే బృహస్పతి తండ్రి. ఈ బృహస్పతి తండ్రి పేరు మీదుగా, ఆంగిరసుడి పేరు మీదుగా ఆంగిరస గోత్రం ఏర్పడింది. ఆ గోత్రంలో ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయనకి మొదటి భార్య వల్ల 9 కొడుకులు పుట్టారు. రెండవ భార్య వల్ల 2 కవల పిల్లలు పుట్టారు. ఆయనకి 2 భార్యలు, పెద్ద భార్యకి 9, రెండవ భార్యకి కవల పిల్లలు. ఆ కవల పిల్లల్లో ఒకడు కొడుకు కూతురు, అందులో కొడుకు రూపంలో పుట్టుకొచ్చాడు. భరత చక్రవర్తి, అజనాభ దేశానికి భరతవర్షం అని పేరు తెప్పించిన మహానుభావుడు చివరికి జంక జన్మెత్తి ఆ తర్వాత మళ్ళీ ఆంగిరస గోత్రంలో పుట్టాడు. ఈ జన్మలో కూడా ఈయనకి భరతుడనే పేరిట్టారు. ఆయన అదృష్టమో దురదృష్టమో, కాకపోతే ఈయనకి పూర్వజన్మ వాసన ఉంది కనుక అంతా తెలుసు కనుక ఈ జన్మలో జాగ్రత్తగా ఉందామని భావించి ఎవరితో ఎక్కువ మాట్లాడేవాడు కదా, మౌనంగా ఉండేవాడు, పలకరిస్తే పలికేవాడు, తక్కువగా ఉండేవాడు, అనవసరమైన కబుర్లు చెప్పేవాడు కదా. రాగానే భలే ఉందండి మీ చీరా, భలే ఉందండి మీ కుండలం లాంటి కబుర్లు చెప్పేవాడు కాదు. అసలు ఎవరితో సంబంధం లేకుండా ఉన్నాడు. ఎప్పుడు మందకొడిగా ఉన్నట్టు కనపడేవాడు. అందుకని జడు అన్నారు. అందుకని ఈయన జడ భారతుడు అయిపోయాడు. చివరికి ఏమైపోయాడు, జడ భారతుడు అన్నారు. ఎంతో జ్ఞాని, అవధూత అయిపోయాడు. కానీ అనవసర సంపర్కం లేకపోవటం వల్ల, ఎక్కువగా వాగకపోవటం వల్ల జడు అనుకున్నారు ఆయన. తండ్రికి ఇతని మీద బెంగ. పెద్ద భార్య కొడుకులు బాగా చదువుకున్నారు, డబ్బు సంపాదిస్తున్నారు, బంగారం సంపాదించారు. పాడు సత్రంలో ఒక్కొక్కళ్ళు 4-5 కాంప్లెక్స్లు కట్టారు. ఈ రెండో భార్య కొడుకులు ఏమిటో కర్మ. కొడుకు అలాగే ఉన్నాడు, కూతురు కాస్త నయ్యం, అది మంచిదే. ఈ కొడుకు ఎలా ఎందుకు పుట్టాడో, ఉపనయనం చేసాం, యజ్ఞోపేతం మార్చుకోడు. యజ్ఞోపేతంలో బుధం మీద జారిపోయేది కిందకి, జారిపోతే తెలిసేది కాదు. ఆ యజ్ఞోపేతం తెగిపోయేది, అయినా దాన్నే ముళ్ళేసుకునేవాడు. వాడు కొత్త ధరించేవాడు కాదు, మేదకుడు, జడు, ఎడ్డి ముఖంలో ఉండేవాడు. పెడితే తినేవాడు, పెట్టకపోతే అడిగేవాడు కాదు. ఇంట్లో వాళ్ళు కూడా బాగా లోపు కట్టేశారు. అన్నలకి పెళ్ళిళ్ళు అయింది, వాళ్ళంతా భార్యలు అంటే అన్న భార్యలు ఇతనికి వదిలేదు కదా, వాళ్ళంతా ఇతను ఏడిపించేవారు. వీటి చేత గొడ్డు చాకరీ చేయించేవారు. అన్నం వండాక పూర్వం ఏమైంది, అడుగున పెచ్చులు మిగిలేవి. ఇప్పుడంటే కుక్కర్లు వచ్చాయి, కుక్కర్లు వచ్చాక అట్టగట్టడం లేదు. కానీ పూర్వం కొండలోనో ఇత్తడి గిన్నెలోనో రాగి గిన్నెలోనో దబరా గిన్నెలోనో అన్నం వండేవారు కదా కట్టెల పొయ్యి మీద. అప్పుడు అన్నం కొత్త అడుగును మాడేది, పై అన్నం అంతా తిన్నాక అడుగు మాడు పెచ్చులు ఉంటాయి కదా, ఆ పెచ్చులు పెట్టేవారు వాడికి మాడు. అలాగే పప్పుల్లో అడుగును మిగిలిన చెక్కలు చెత్త, ఆ మాడిపోయినవి అవి పెట్టేవారు. ఎంగిలి కూడు పెట్టేవారు. కుడితిలో పారేస్తారు సరే చెత్త, ఆ చెత్త పెట్టేవారు. పాపం ఆయన కళ్ళకు అద్దుకు తినేవాడు. ఇదే పరమాత్మ నాకు ఇచ్చాడు, జుగుప్స లేకుండా ఉండేవాడు. అది పరాకాష్ఠ స్థితి అవధూతలకి. వాళ్ళు మాడు పెచ్చులు చెత్త చెదారం కూడా పరబ్రహ్మ స్వరూపంగా భావించి తింటారు. సున్నమైన అన్నమైన ఒకటి వాడికి. ఆ స్థాయిలో ఆయన ఈ జన్మలో పరిపూర్ణ వైరాగ్యంతో జీవించాడు. వాడి చేత పెట్టడమేమో చెత్త పెట్టేవారు, గొడ్డు చాకరీ చేయించేవారు చేత చేత. చెట్లకు నీళ్లు పోయించడం, పువ్వులు పోయించడం, పళ్ళు తీసుకురమ్మండం, కట్టెలు కొట్టి తెమ్మండం, ఇలాంటి పనులతో పాటు వ్యవసాయ పనులు చెప్పించేవారు, పేడెత్తించేవారు, పశువుల పని చేయించారు. ఒకటి కాదు, అతడు చెయ్యని పని లేదు. ఎన్ని చేసినా వాడికి విలువలేదు. ఒకరోజున పంట పొలాలు ఇక కోతకు వస్తున్నాయనగా పొలాలకి కాపలాగా వెళ్ళమన్నారు ఇతను. ఇతను వెళ్ళి పొలంలో రాత్రిపూట మంచి మీద కూర్చుని ఆ పొలానికి వాడు చెప్పినట్టుగా కాపలా కాసుకుంటూ అంతా భగవన్మయంగా భావించి పాడుకోవడం మొదలుపెట్టాడు. ఆయన భగవద్ ధ్యానంలో ఉండిపోయాడు. పాప ఎంత అదృష్టవంతుడో, ఆయనకి ఆ చుట్టుపక్కల ఏ వైపు చూసినా భగవంతునే కనపడుతున్నాడు. ఎక్కడో కొంతమందికి వస్తుందండి ఆ యోగం. వాళ్ళు ఏ ప్రాంతంలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి అంతటా పరమాత్మే కనపడతారన్నమాట. చెప్పాక వాళ్ళ వాళ్ళ పూర్వజన్మ సుకృతాలు. ఇంతలో ఏం జరిగింది, ఈ పొలాలకి అవతల పెద్ద కేకారణ్యం ఉన్నది. ఆ కేకారణ్యంలో ఓ దొంగల నాయకుడు ఉన్నాడు. ఆ దొంగల నాయకుడికి ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుక్కి ఒక రోగం వచ్చింది. రోగం తగ్గితే నా కుమారుడికి నాకు ఆరోగ్యం ఇస్తే నీకు మనిషిని బలిస్తాను అని మొక్కుకున్నాడు వాడు. పూర్వం దొంగలు మూఢత్వంతో అలా మొక్కుకునేవారు. నిజానికి దేవతలకి బలి ఇవ్వకూడదు, చెప్పాక వాళ్ళకి చదువు రాదు కాబట్టి జంతువుల్ని మనుషుల్ని బలిస్తే మేము బాగుపడతాం అనుకునేవారు. ఆ అడవిలో వాళ్ళు పెద్ద మహాకాళి ఆలయాన్ని కూడా కట్టుకున్నారు. భయంకర రూపంతో ఉన్న కాళికాదేవి ఆలయాన్ని ప్రతిష్ఠించి ఆ కాళికకి బలులిచ్చి బతికే మనుషులు వాళ్ళు దొంగలు పైగా. సరే వాడు మొక్కుకున్న వేళ విశేషం ఏ కారణం చేతనైతేనే వాడికి వాడి కొడుక్కి రోగం తగ్గింది. వెంటనే వాడు దొంగలను పిలిచి మొక్కు చెల్లించాలి కనుక బలి పశువుగా ఎక్కడైనా ఒక మనిషిని తీసుకురండి అనగా వాళ్ళు వెళ్ళి ఎవడో బలవంతుడు పట్టుకొచ్చారు. వాడినేమో జైల్లో పెట్టి చెరసాల్లో బంధించి తెల్లవారి బలిద్దాం అనుకుంటూ ఉండగా రాత్రి ఎలాగో తప్పించుకు పారిపోయాడు వాడు. అవతల వాడు ఎవడో తెలియదు వాడు పారిపోయాడు, వాడు తెలివిని వాడు. దాంతో దొంగల నాయకుడు కాపల వాడిని చెడామడా తిట్టి తెల్లవారేలోపు ఇంకొక బలి పశువుని తీసుకురాకపోతే మిమ్మల్ని బలి ఇచ్చేస్తానన్నాడు. దాంతో వాడు అడిగిపోయి ఎవడ దొరుకుతాడని వెతుక్కొచ్చారు. కొంచెం దృఢంగా బలంగా ఉండేవాడు కావాలనుకుని వచ్చారు. వాడు వెతుకుతుంటే మంచి మీద కూర్చున్న జడభరతుడు కనపడ్డాడు. ఐశ్వర్య మధ్య బలి దొరికాడండి వీడు, పాతవాడి కంటే వీడే బాగున్నాడు, పాతవాడు పద్మాకర్ గారిలా సనగానే ఉన్నాడు, వీడు మంచి దృఢంగా ఉన్నాడు, ఏం తింటాడు ఏమిటో అని వీడి పెడరెక్కలు విరిచి కట్టి దొంగల నాయకుడి దగ్గర పెట్టారు. దొంగల నాయకుడు కూడా ఆనందపడిపోయాడు. ఒరే బలివాడు దొరికాడరా, వీడవడ జడలు కూడా బాగున్నాయి, అట్ల కట్టేసిన జడలు, పైగా బ్రాహ్మణులా కూడా ఉన్నాడు, స్నానం చేయించి తీసుకురండి అనగానే వాళ్ళు స్నానం చేయించారు. ఆ తర్వాత వాడిని తీసుకొచ్చారు. వాళ్ళంతా వేపమండలు కట్టారు, మెడలో వేపమాలలు వేశారు, గన్నేరు పువ్వులు దండలు వేశారు, నుదుట బాగా కుంకం బొట్లు పెట్టారు, బలి పశువుని బాగా అలంకరిస్తారు. మీకు తెలియదు ఉంది, మీలో కొంతమంది చూశారుగా, పాపం మేకపోతుని బాగా గడ్డిపెట్టి తొలన్నపోతులా పెంచారంటే బలంగా వేసేశారని అర్థం. ఈ మేకపోతు గొర్రెకి తెలియదు, అందుకే గొర్రె అన్నారు. కషాయం వాడిని నమ్మినట్టు వీణే నవ్వుతుంది, పెట్టిని బాగా తిని బొళ్ళు చేస్తుంది, ఓ రోజున పటక్కన వేసేస్తారు పాపం. అలాగా వీడికి ఒళ్ళంతా బాగా మండలవి వేసి మంచి బొట్లు పెట్టి భద్రకాళి దగ్గరికి తీసుకొచ్చారు. మహాకాళి దగ్గరికి అశ్శర వధుశ్శరమైన గణాచారి గడు కత్తిపుత్తుకుని ఖోహో అని అరవడం మొదలెట్టాడు. అది వెర్రి మంత్రాలు అనమాట, అవి శాస్త్రమైన మంత్రాలు కావు, వేద మంత్రాలు కావు, వెర్రి మంత్రాలు. ఈ విధంగా వాడు హుంకారం చేసి కత్తెత్తి పడుకో నరుగుతానన్నాడు. ఈయన పడుకున్నాడు. ఎంత గొప్పవాడంటే ఆ జగన్మాత ప్రాణాలు ఇచ్చింది, ఆవిడే తీసుకొని ఈ ప్రాణాలు ఎవరి కోసం వచ్చాయో అది ఎవరి దగ్గరికి కడతాయి అని దేవతలు తన ప్రాణాలు తీయడానికి అశ్శరభ దుశ్శరభ నరుస్తున్నటువంటి బలిచ్చేటటువంటి గణాచార్యులో దొంగల నాయకుడిలో అందరిలో ఆ పరమాత్మను చూసినవాడు ఆయన. కానీ అమ్మవారి కోపం వచ్చేసింది, ఒక మహాత్ముడు పరమసాధువు విష్ణుభక్తుణ్ణి నాకు బలిద్దాం అనుకుంటున్నారా దొంగల నాయకులారా అని ఆగ్రహించింది. సాధారణంగా అమ్మవారిది ఎవరిని పట్టించుకోదు, కానీ ఇటువంటి భాగవతోత్తముని అవధూతని బలివ్వబోతూ ఉంటే తట్టుకోలేక విగ్రహాన్ని పట్మని పగలగొట్టుకుని అందులోంచి భీకర రూపంలో ప్రత్యక్షమయ్యింది. సాధారణంగా అమ్మవారు చాలా అందంగా ఉంటుంది. ఈ దుర్మార్గుల కోసం వికృతాకారంతో 8 చేతుల్లో కత్తులు డాళ్ళు పుచ్చుకుని దూకి కిందకి కత్తితో ఆ గణాచార్యుని దొంగల నాయకుడిని తల నరికేసి కొంతమంది దొంగలు నరికి పారేసింది. దెబ్బకి బీభత్సమైన ఆ శబ్దాలకి అరుపులకి అమ్మవారి యొక్క ఈ కాండకి తూచి వణికిపోయి దొంగలు పారిపోయారు, తలో దిక్కుకి పారిపోయారు. దొంగలు ఇప్పుడు చచ్చారు ఒక దెబ్బకి. అలా అమ్మవారు పాకిస్తాన్ బోర్డర్కి పాత బస్తీకి ఎప్పుడు పెడుతున్నా చూస్తాను నేను. ఆ రోజులు తొందరలో వద్దామని రావాలని కోరుకుందాం. ఈ విధంగా వేసి పారేసి అమ్మవారు మళ్ళీ విగ్రహంలోకి వెళ్ళి విగ్రహాన్ని యథాతథంగా చేసేసుకున్నది. అప్పుడు ఇతడు, అమ్మ ఇది నీలలు అనుకున్నాడు, చావడానికి వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు మళ్ళీ తనను అమ్మవారు విముక్తుడి చేసినా అలాగే ఉన్నాడు, నిర్వికారంగా ఉన్నాడు. మళ్ళీ మంచి దగ్గరకు వచ్చాడు, తన పని తాను చూసుకోవడం మొదలుపెట్టాడు. ఇంతలో ఏం జరిగింది, రఘుగణుడు సింధు సౌవ్యాల దేశపు రాజు, ఆయన కపిలుడి దగ్గరికి సాంఖ్యయోగం తెలుసుకుని ఆయన ద్వారా జ్ఞానబోధ పొంది తరించాలనే ఉద్దేశంతో బయలుదేరాడు. కపిలుడి దగ్గరికి బయలుదేరాడు అనమాట. కపిల సాంఖ్యయోగం ఎంతమంది ఆయన పల్లకి మోసుకుంటూ ఇదిగో మన జడభరతుడు అన్నటువంటి ప్రాంతానికి వచ్చాడు. తీరా అక్కడికి వచ్చేసరికి బోయివాళ్లలో ఒక బోయివాడు కాలు విరిగి కుంటిపడి పక్కడిపోయాట, వాడు నడవలేకపోతున్నాడు. వెనక నలుగురు ముందు నలుగురు ఉంటే కానీ వేయలేరు. రాజుగారు కొంచెం బలవంతుడు, పైగా పల్లకి కూడా తల కట్టేది, అంత పెద్ద పల్లకీలో ఆయన పెడుతున్నాడు. ఇప్పుడు ఈ బోయేవాడు కూడా తక్కువ అవడంతో పోసేవాడు, అరే మనం వేయలేకపోతున్నాడు ఒక్కళ్ళు లేడు ఎలాగని చూస్తే ఆ మంచి మీద కూర్చొని వీడు కనబడ్డాడు. వాడు కూడా మంచి బలంగా ఉన్నాడు, దృఢంగా వాడిని తీసుకురండి భటులు పిలిస్తే భటులు వచ్చి వాడిని తీసుకొచ్చారు. ఒరే నువ్వు ముందు మా పల్లకి కొమ్ము దగ్గర మొయ్యి అనగా అలాగేనని మారు మాట్లాడకుండా మొయ్యడం మొదలెట్టాడు. అందరికీ లోపే మాట్లాడకపోతే జడభరతుల వారు చివరికి పల్లకి మోసేవాడు అయ్యాడు. పల్లకి మోతకు ఒకడు తక్కువ అవడం వల్ల బలంగా ఉండడం వల్ల వీడు పట్టుకొని పెట్టారు అక్కడ. పాప ఆయన పల్లకి మోసినవాడు కాదు, ఇప్పుడు భుజం తట్టుకోలేకపోతుంది. పైగా వాళ్ళలాగా ఒకే విధంగా నడవడం చేత కాదు. ఇదొక పక్కన పెడితే కింద చేమలు దోమలు కనపడుతుంటే చూసుకుంటూ నడవడం అలవాటు అయింది తక్కకుండా. ఆ ఎదురుగుండా నడుస్తున్నప్పుడు చేమ దోమ కనపడితే ఇలా కాలేయడంలో పల్లకి అటు ఇటు కుదుపులకి గురయ్యింది. లోపల ఉన్న రాజుగారు ఇటు నుంచి ఇటు పడ్డాడు. కొంతమంది డ్రైవింగ్ చేస్తూ ఉంటే కారులో ఎగిరిపడ్డట్టుగా, కొంతమంది డ్రైవింగ్ చేస్తారు అడిగిపోతాం మనం. నిన్న నా ప్రాణం లేచి వచ్చినంత పని అయింది పైకి. అలా ఈ పల్లకి అటు ఇటు పడిపోతూ ఉంటే రాజుగారికి విసుకొచ్చి ఏమిట్రా కొవ్వెక్కున్నారా ఏమిటా నడపడం అనగా చిత్తం బాబాయ్య అన్నారు. చిత్తం ఏమిటి, జాగ్రత్తగా నడపకపోతే ఈ తలకాయలు మొత్తుతానన్నాడు. మేము బాగానే నడుపుతున్నాం మహారాజా, ఈ కొత్తగా వచ్చినటువంటి పల్లకీని మోసేవాడే సరిగ్గా నడవట్లేదు అనగానే రాజుగారు ఎవడ్రా అని ఆ పరదా ఎత్తి చూస్తే ఎదురుగుండా ఈయన కనబడ్డాడు. ఎరా శరీరం పాపం పక్క చిక్కిపోయినట్టుంది, తిండి సరిగ్గా తినలేదా నిద్రలేదా జాగ్రత్త ఏమనుకుంటున్నావు అని ముందు వ్యంగ్యంగా, ఏది లావుగా ఉన్నాడు అనకుండా బక్క చిక్కిపోయిన శరీరంతో ఉన్నట్టున్నావే, తిండి లేకుండా ఉన్నట్టున్నావే, నడపలేకపోతున్నావు అన్నాడు. ఆయన ఏం మాట్లాడలేదు, మళ్ళీ అలాగే నడుస్తున్నాడు. ఈసారి రాజుగారు కోపం వచ్చింది, ఈసారి వ్యంగ్యంగా కాకుండా చెడమడ తిట్టాడు. ఎలా తెగతిని కొవ్వెక్కున్నావు, ఏనుగులో ఉంది శరీరం, సక్రమంగా నడపలేవా, తన్ని నీ శరీరాన్ని అదుపులో పెడతాను జాగ్రత్త అన్నాడు. అప్పుడు ఆయన, మహారాజా నా శరీరాన్ని అదుపులో పెట్టడానికి నా శరీరం నాదైతేగా, మనస్సా అది నీకు కనపడదు, ఆత్మ అంతు చెక్కదు, ఇక పైకి పైకి కనపడుతుంది ఈ శరీరం, ఇది ఒక్కొక్కడికి స్థూలంగా ఉంటుంది ఒక్కొక్కడికి సూక్ష్మంగా ఉంటుంది, కొందరు లావుగా కొందరు సన్నగా ఉంటారు, కొందరు అందంగా పద్మాకర్ గారిలో ఉంటారు, కొందరు వికృతంగా అలా ఉంటారు, ఎవరు అదృష్టం వాళ్ళది. ఇవన్నీ పరమాత్మ యొక్క లీలలు, నువ్వు అదుపులో పెట్టేది నన్నా నాలో ఉన్న ఆత్మన అనగానే రాజుగారికి వదిలిపోయింది. పల్లకి మోసేవాడు ఆత్మానాత్మ విచక్షణ గురించి మాట్లాడుతున్నాడు ఏమిటని అనుమానం వచ్చి చూస్తే ఈ మనిషిలో ఏదో తేజస్సు కనపడింది. టక్కన పల్లకీని ఆపి కిందకి దూకి పల్లకీని దింపించేసి ఆయన కాళ్ళు పట్టుకుని, మహాత్మా నేను తత్వజ్ఞానం తెలుసుకోవడానికి కపిలుడి దగ్గరికి వెడుతున్నాను, ఆ కపిలుడవా లేక మరెవరివైనానా, నేను బ్రాహ్మణులు అంటే భయపడతాను, నీ యజ్ఞోపేతం మాసిపోయినా కనపడుతున్నది, నువ్వెవరు అని అడిగితే ఇప్పుడు కూడా నువ్వు అజ్ఞానంలో పడుతున్నావు, కపిలుడెవరో ఆ కపిలుడి యొక్క భక్తులు ఎవరో తెలుసుకోలేకపోతున్నావు అని నేను జడభరతుండని తన చరిత్ర చెప్పి రాజుగారికి అహంకారం ఎలా తొలగించుకోవాలో చెప్పాడు. ఏ పని చేస్తున్నా నేను చేస్తున్నాను అనుకోకూడదు. కర్తృత్వము అనగా నేను చేస్తున్నాననే భావన విడిచిపెట్టిన వాడు బతికున్న ముక్తుడు, వాడిని జీవన్ముక్తుడు అంటారు. అటువంటి జీవన్ముక్తుడికి ఏ పాపము అంటదు, పుణ్యము అంటదు. పాపపుణ్యాలు రెండు అంటని వాడు మాత్రమే పరమాత్మని శాశ్వతంగా పొందుతాడు. సంఘం విడిచిపెట్టాలి. సంఘము అంటే స్నేహం. సంఘం విడిచిపెట్టలేం కనుకప్పుడు ఏం చేయాలన్నమాట, సత్సంగం చేయాలి. సంఘము విడువగవలయును, సంఘము విడువగవలయును, సంఘము విడువంగ కడున శక్యమైన చేయంగ వలయు సత్సంగము, సంగరుజకు ఔషధంబు సద్భజనమిలన్. అనవసరముగా ఎవరితో ఎక్కువగా రాసుకుని పూసుకుని తిరగరాదు. సాంగత్యం లేకుండా మనం బతకలేము. 10 మంది సహకారం లేకుండా బతకలేం కనుక స్నేహం చెయ్యాల్సి వస్తే సత్సాంగత్యం చెయ్యాలి. మహాత్ములతో సాంగత్యం చెయ్యాలి. నీచులతో, వ్యసనపరులతో, పాపాత్ములతో, హింసాపరులతో స్నేహం చేస్తే చివరికి మనం కూడా అలాంటి లక్షణాల్లో వెళ్ళిపోతాం. కాబట్టి సాంగత్యం ఒక రోగమైతే సత్సాంగత్యం దానికి మందు. రోగానికి మందు కావాలి. సాంగత్యం అనే రోగమునకు సత్సాంగత్యమే మందు. కాబట్టి సాధువులతో స్నేహం చేయి, గురువులతో స్నేహం చేయి. గురుభక్తి కలిగి నిరంతరం గురుధ్యానం చేస్తే ఆ గురువు నీ మనస్సులోకి పరమాత్మను తీసుకొస్తాడు. ఆయన చెప్పినట్టు నడుచుకో అంటూ ఆయనకి ఏది ఏహం పరం ఇస్తుందో చెప్పి తరింపజేసి ఆయన్ని పంపి ఆ తర్వాత గండకీ నదికి మళ్ళీ ఎవరికీ చెప్పకుండా వెళ్ళి మహాసాధన చేసి తిరిగి బ్రహ్మస్వరూపాన్ని పొందాడు, బ్రహ్మత్వం పొందాడు. ఇది పరమ పవిత్రమైన జడభరతోపాఖ్యానం. మానవులు దీన్ని ఆదర్శంగా తీసుకోవాలి. అన్నీ విడిచిపెట్టి ఏకాంతంగా హాయిగా సన్యాసాశ్రమ జీవితం గడుపుతున్న వాళ్ళు, ఈ గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు ఎవరితో అయినా ఎక్కువ స్నేహం చేస్తే, వ్యామోహం పొందితే ఎవరైనా సరే వాళ్ళు ఆ వ్యామోహం చివరికి వాళ్ళని అనేక జన్మలలోకి గెంటేస్తుంది. భరతుడు అదృష్టవంతుడు కనుక 2 జన్మలతో తట్టుకున్నాడు. భరతుడు కాస్త ముందు జంక, జడభరతుడు 2 జన్మలతో వదిలిపోయింది. ఇవాళ్టి వాళ్ళకి అది కుదరదు. పొరపాటున ఒక్కసారి ఎవరితో అయినా అధికమైన వ్యామోహ సంబంధం ఏర్పడిందా, ఇంక ఏమైపోతాడో తెలియదు, ఎన్ని జన్మలు ఎత్తుతాడో తెలియదు, ఎప్పటికీ విముక్తి వస్తుందో తెలియదు. ఇది భాగవత ధర్మం. ఇది గ్రహించి మనం నిరంతరం భగవద్ధ్యానం చేసుకోవాలి. మళ్ళీ సాయంత్రం ఎన్నింటికి పెట్టుకున్నారు, 5 గంటలకి పెట్టుకుంటున్నారు చక్కగా. అలాగే వీళ్ళు 5 గంటలకు కాకుండా ఇవాళ 4:30కి పెట్టుకోండి. 4:30 to 5 గంటల దాకా సత్యనారాయణ గారు ఇవాళ ప్రహ్లాద్ చరిత్ర చెప్పడం మొదలెడతారు. 1 గంట కావాలంటే 10 నిమిషాలు ముందే వచ్చి కూర్చోండి, ఏం పర్వాలేదు. కాంప్రమైజ్ అయ్యి చెప్పక్కర్లా. 2-3 ఎపిసోడ్లు తీసుకోండి, చక్కగా ప్రహ్లాద్ చరిత్ర చెప్పండి. హాయిగా పుస్తకం పెట్టుకుని మీకు ఎప్పుడు చూసినా అన్యాయం జరిగిపోతుందని టైం తక్కువ ఇస్తున్నారు. టైం లేకుండా 3:40, 1 గంట 20 నిమిషాలు, 3:40, 1 గంట 20 నిమిషాలు అంటే 2 గంటలు, అబ్బో 2 అవర్స్ ఇచ్చేసాం మీరు. ఇవాళ రేపు ఒక్కరోజు శతావధానం ఉంటుంది కనుక కుదరదు. 8 గంటలకల్లా శతావధానం మొదలవుతుంది కాబట్టి రేపు కుదరదు. కానీ ఎల్లుండి నుంచి మళ్ళీ యథాప్రకారంగా ఆయన అది కొనసాగిస్తారు. భాగవతులు ఎన్ని లీలలు వీలుంటే అన్ని లీలలు మనం చెప్పుకుందాం, సరేనా? అంతేనా? శ్రీకృష్ణ 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 అన్నవోయి, అదే మధుర మంత్రమోయి. శ్రీకృష్ణ 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 అన్నవోయి, అదే మధుర మంత్రమోయి. శ్రీకృష్ణ ఆపదలను తొలగించి సంపదలను కలిగించి, ఆ పదలను తొలగించి సంపదలను కలిగించి ఆనందం అందించే మధుర మధుర మంత్రమోయి ఆనందం అందించే మధుర మధుర మంత్రమోయి శ్రీకృష్ణ 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 నవోయి అదే మధుర మంత్రమోయి శ్రీకృష్ణ ఏ యుగమందైన గాని ఏ దేశమునందు గాని ఏ యుగమందైన గాని మనతోడై నిలచునట్టి మధుర మధుర మంత్రమోయి మనతోడై నిలచునట్టి మధుర మధుర మంత్రమోయి శ్రీకృష్ణ శ్రీకృష్ణ నవోయి అదే మధుర మంత్రమోయి శ్రీకృష్ణ నవోయి పద్మశక్కరాగానికి పద్మానిధి యోగానికి పద్మశక్కరాగానికి పద్మశక్కరాగానికి పద్మానిధి యోగానికి పద్మాకర సంశక్తికి మధుర మధుర మంత్రమోయి పద్మాకర సంశక్తికి మధుర మధుర మంత్రమోయి శ్రీకృష్ణ 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 నవోయి అదే మధుర మంత్రమోయి శ్రీకృష్ణ అనవోయి 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 మధ్యాహ్నం ఈ ఉత్సవమూర్తిని అలంకరించి ఇక్కడ చక్కగా పెట్టేయండి. అది మర్చిపోకూడదు. ఇక్కడ ఎప్పుడు పక్కన స్వామివారు అలా ఉండాలి ఒక టేబుల్ మీద. గోవింద వరుసగా ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఆశీర్వచనం తీసుకుని బయలుదేరండి. రేపటి అవధానానికి వీళ్ళందరూ పుచ్చుకలుగా తయారు చేయాలి అని చెప్పాను. లక్ష్మి అవధానానికి పుచ్చుకలుగా మీరు అంత రెడీగా ఉండండి అని ఆయన చెప్తారు. సత్యనారాయణ.